அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதல்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹ்ரீங்காராசனகர்பிதானலசிகாம் சௌஹ க்ளீம் களாம் விப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌ தாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமௌகுஷதராம் ஸ்ரக்பூஷிதாமுஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமக. ஸ்ருஷ்டௌ யா ஸர்க ரூபா ஜகதவன விதௌவா பாலினீயா ச ரௌத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலோ க்ரீடனோ யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ண ரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிஹரி கிரிசாராதி தாலம் கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராசிரிஷ்டவபுருதராபியாம் நகேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம் ஸ்ரீமாத்ருகுருபியாம் சபாயை ச நம. நின்னட்டு ரோஜு லலிதோபாக்கியானంలో మన్మధుని యొక్క భస్మం చిత్ర రూపంగా గణపతి చేత తయారు చేయబడితే ఆ భస్మంలోంచి భండాసురుడు అనేవాడు పుట్టాడని చెప్పుకున్నాం. చితాభస్మాన్ని ముక్కు కాళ్ళు చెవులు ఇటువంటి వాటితో తీర్చిదిద్దాడు గణపతి, ప్రాణం పోసాడు శివుడు. అతడు పరమేశ్వరుణ్ణి శతరుద్రీయంతో ఆరాధన చేసి గొప్ప శక్తులు కూడా ఎన్నో పొందాడు. అయితే వాడు ఇలా ఆశ్చర్యకరంగా ఒక రూపాన్ని సంతరించుకోవడం వల్ల ఒక బూడిద ఇలా రూపాన్ని సంతరించుకోవడం చూసినటువంటి బ్రహ్మదేవుడు మాత్రం పండితి పండితి అన్నాడు. ఎంత ఆశ్చర్యం ఎంత విచిత్రం అన్నాడు. అప్పటి నుంచి వాడికి పండుడు అని పేరు వచ్చింది. అనేక రకాల అస్త్రాలు శస్త్రాలు కూడా శ్రీ పరమేశ్వరుడు దేవతలు కూడా ఇచ్చారట. తరువాయి భాగం వాళ్ళు చెప్పుకుందాం. ருதிரோபானோயோ பண்டோ மகாபல தௌதிரஸ்வாவோகி தானவச்சாபவத்த. ఈ భండు ఇందులోంచి ఆవిర్భవించాడు రుద్రుడికి కోపం రావడం వల్ల. ఆ కోపం వల్ల మూడవ కన్ను తెరుచుకుని అందులోంచి నిప్పు పుట్టింది. అంచేత కోపం అనే అగ్ని నుంచి భస్మైపోయాడు మన్మథుడు. ఆ భస్మంలోంచి పుట్టాడు కాబట్టి ఇతడికి కోపాగ్ని స్వతసిద్ధంగా వచ్చిందట. కోపం వల్ల పుట్టాడు కనుక వీడు రౌద్ర స్వభావుడు అయ్యాడు. అంటే చీటికి వాడికి వాడికి కోపం వచ్చేసేదట. కన్న తల్లిదండ్రుల యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో పిల్లవాడిని కనేటప్పుడు ఆ లక్షణాలు పిల్లలకు కూడా వస్తాయి అని శాస్త్రం. కాబట్టి రుద్రుడి యొక్క ఆగ్రహం కారణంగా వచ్చిన వసం నుంచి పుట్టడం వల్ల ఆగ్రహం మాత్రం వీడికి వచ్చింది. మిగతా లక్షణాల కంటే ఇవి బాగా వచ్చాయి. వంశ పారంపర్యంగా దిక్కుమాల లక్షణాలు వస్తాయట, మంచి లక్షణాలు వచ్చినా రాకపోయినా. అలాగే కోపాన్ని మాత్రం పుడిగిపుచ్చుకున్నట్ట, మిగతా శక్తులు ఏమీ రాలేదట. అథాగచ్చన్ మహాతేజ శుక్రో దైత్య పురోహిత. అయితే చాలా కాలంగా పాతాళ లోకంలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో సరైనటువంటి రాక్షస వీరులు లేక, ఎవరో శుక్రాచార్యులు వారు, మా రాక్షసులు ఎప్పటికప్పుడు శ్రీమన్నారాయణుని చేతిలో చావుదెబ్బలు తింటూ పారిపోతూ వస్తున్నారు, దేవతలు ఓడించలేకపోతున్నారు. నాకు సరైన శిష్యుడు దొరకడు, ఒకవేళ వాడు ఎవడన్నా దొరికినా వాడిని నేను కష్టపడి పైకి తీసుకొస్తాను, కానీ వాడు ఏదో రకమైన దుష్కార్యం చేసి భ్రష్టుడైపోతున్నాడు అని బాధపడుతూ పాతాళ లోకంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో భూలోకంలో సరైనటువంటి వీరుడెవడూ లేడు, రాక్షసుడు, అంచేత నాకు పని లేదు, నాకు గురుత్వమే లేదు అని బాధపడుతున్నట్ట ఆయన. పాపం ఉద్యోగం లేదు మరి, ఎంచేతంటే ఇచ్చేవాడు లేడు కనుక. అలా బాధపడుతున్న ఆయనకి మన్మథ చితాగ్ని నుంచి, చితాభస్మం నుంచి ఈ భండు పుట్టాడనే వార్త తెలిసింది. వెంటనే ఆనందపడిపోయాడు. అమ్మమ్మమ్మమ్మ, మళ్ళీ ఒక రాక్షసుడు కూడా పుట్టుకొచ్చాడు అనుకుని సంతోషపడుతూ అక్కడికి తిరిగి వచ్చాట, పైకి వచ్చాట. అతని దగ్గరకు వచ్చి ఆ భండాసురుణ్ణి దీవించాడు. నాయన, నేను ఎవరినో తెలుసా, శుక్రుణ్ణి, దైత్య పురోహితుణ్ణి, రాక్షసులకందరికీ నేను పురోహితుణ్ణి. అనగానే ఆయన అన్నట్టు, మహాత్మా, మీ సంగతి తెలియని వాడు ఎవరినో ఉంటారా? అసలు వాడవ రాక్షస శబ్దం ఇంకా వినబడుతుందంటే మీరే కారణం. మీరే లేకపోతే దేవతలు ఏనాడు ఈ రాక్షసుల్ని కాస్త బూడి చేసేద్దరు. అంతెందుకు, సాక్షాత్తు పరమేశ్వరుడు గురించి ఒకసారి మీరు తపస్సు చేసినప్పుడు పరమశివుడు మిమ్మల్ని మెచ్చుకుని బృహస్పతి కంటే 100 రెట్లు తెలివైన వాడివి నువ్వు అని నేను ప్రశంసించారు. అంత గొప్పవాడివి బృహస్పతి కంటే నిజంగా చాలా గొప్పవాడండి వాడు. కానీ ఆయన పాఠం చెప్పేవాళ్ళు శిష్యులు సరైన వాళ్ళు కాకపోవడం వల్ల ఆయన పేరు రావడంలా, ఎప్పటికప్పుడు ఆయన శిష్యులు పాడైపోతున్నారు. అంచేత గురువు ఎంత గొప్పవాడైనా సరైన శిష్యుడు వాడు తగలాలి. వాడు తగలకపోతే ఎంత గొప్ప గురువైనా జెండాపై కప్పిరాదు. ఈ రాక్షసులకు గురువైన కారణం చేత నువ్వు పైకి రాలేకపోతున్నావు అన్నట్టు ఒకప్పుడు శివుడు ఆయన్ని అది గుర్తు చేసి, మహాత్మా, మీరు చాలా గొప్పవారు, సమాయాత్రులు ఇక్కడికి వచ్చారు, మీ రాకతో మళ్ళీ మా రాక్షసులకు ఊపిరి పోసినట్టయింది, మాకు గురువుగా ఉండండి, యజ్ఞాలు చేయించండి, బలాలు పెంచండి, బాగా మహత్తరమైన శక్తులు మాకు ప్రసాదించండి, ఎక్కడెక్కడ ఉండే రాక్షసుల్ని పిలిపిస్తాను, వాళ్ళందరినీ పాలించండి, మీరే, మీ అనుగ్రహంతో మేము ఏమైనా చేయగలుగుతాం అనగానే వెంటనే కొంతమంది రాక్షసులకు పత్రాలు ఇచ్చి పంపించారట. ఎక్కడెక్కడ ఉన్నారో రాక్షసుల్ని పారిపోయి ఎక్కడెక్కడ తలదాచుకున్న వాళ్ళు ఉన్నారు, సరైన నాయకత్వం లేక చల్లా చెదరయ్యారట. వీళ్ళంతా నాయకత్వం లేక తలో దిక్కున తలదాచుకున్నటువంటి రాక్షసులందరికీ వర్తమానాలు వెళ్ళిపోయాయి. భండాసురుడు పుట్టాడని, శుక్రాచార్యుడు తిరిగి వచ్చాడని. వెంటనే సమాయాతాస్త శతశ దైతేయాహ సుమహాబలాహ. మహాబలుశాలుడు, మంచి మంచి రాక్షసులు, నాయకత్వం ఉంటే చాలు, విజృంభించగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడ రాక్షసులు అక్కడ పోగుపడ్డారట. చాలామందికి ఉండే ఇబ్బంది ఏంటంటే నాయకుడు లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, చాలా గొప్పవాళ్లే, కానీ మంచి ఒక నేతృత్వం వహించేవాడు ఒకడు కావాలి. అలాంటి వాడు ఇంతకాలానికి ఒకడు పుట్టాడనే విషయం తెలియడం వల్ల వీళ్ళు వచ్చారట, అది రహస్యం. అలా వచ్చిన రాక్షసులందరినీ పేరు పేరున పిలిచి గౌరవించాడు ఆయన. ఆనందపడ్డాడు. ఆనందపడి, మహాత్ములారా, రాక్షస వీరులారా, మనకి ఎప్పటికి నుంచో అనాదిగా దేవతల చేతిలో మోసపోతున్నాం, అన్యాయాలు జరిగిపోతున్నాయి, శ్రీ మహావిష్ణువు దేవపక్షపాతి అవడమే దీనికి కారణం, మళ్ళీ ఇవాళ తిరిగి నేను వచ్చాను, మీకు అందరికీ నాయకత్వం వహిస్తాను, ఇదిగో నా ఈ కుడి భుజం నుంచి ఎడమ భుజం నుంచి ఇద్దరిని సృష్టిస్తున్నాను, ఒకడి పేరు విషంగుడు, మరొక పేరు విశుక్రుడు, ఈ విశుక్రుడు అనేటటువంటి వాడిని మంత్రిగా, విషంగుణ్ణి సేనాధిపతిగా చేస్తున్నా, వీళ్ళిద్దరూ దగ్గర ఇంకా కొంతమంది అసిస్టెంట్ మంత్రులు ఉంటారు, సహాయక మంత్రులు, అలాగే సహాయ సేనాపతులు కొంతమంది ఉంటారు, మీ మీ బలాలకు తగినట్టుగా ఇస్తున్నాను, ధూమిని అని నాకు సోదరీమణి ఉన్నది, ఈ సోదరీమణిని రాక్షస స్త్రీ సమూహానికి, అంటే ఆడ రాక్షస సైన్యం ఒకటి ఉన్నదట వాళ్ళకి స్పెషల్గా, లేడీ సోల్జర్స్, ఆ సోల్జర్స్ అందరికీ కూడా ఇదిగో ఈవిడిని నాయకురాలు చేస్తున్నా, ఈ ధూమిని భర్త పేరు ధూమకేతుడు, వాణ్ణి 200,000 మంది రాక్షస సమూహంతో పాటు దక్షిణం దిక్కు కాపలా పెడుతూ ఉన్నాను, మరి మనందరికీ రాక్షసులు సైన్యం బలం చేకూరింది, కానీ ఉండడానికి సరైన నివాసం కావాలి, ఎంత గొప్పవాడికైనా సరైన ఇల్లు ఇది లేకపోతే తల ఇబ్బంది అండి, అంచేతే గ్రాస వాసోదైన్యంబులు వచ్చుట మహాపాపము అన్నారు. ఈ కలియుగమే కాదు ఏ యుగంలో నాటండి, ఏమిటంటే బాధాకరమైన విషయాల్లో గ్రాసం వాసం ఈ రెండింటికి లోటు ఏర్పడితే వాడే దరిద్రుడు, దుష్టు, ఇబ్బంది కలిగినవాడు, ఎవడరా దురదృష్టవంతుడు అంటే ఈ రెండు లేనివాడు. ఒకటి గ్రాసం ఆహారం, తెల్లారులేస్తే బియ్యం ఎలాగైనా వెతుక్కోవడం అనేది ఒక దౌర్భాగ్యం అట. రెండవది వాసం, నివాస స్థానం, అది లేకపోయినా ఇబ్బంది ఏట. ఈ రెండింటిలో ఏది లేకపోయినా చాలా కష్టం. కొంతమందికి వాసం ఉంటుంది కానీ ఆ వాసం గట్టిగా రెండు మంది ఇద్దరు వస్తే పడుకోవడానికి ఉండనటువంటి చిన్న చిన్న వాసాలు ఉంటూ ఉంటాయి. అంటే కొంతలో వీడు సగం దౌర్భాగ్యవంతుడు అనమాట. ఇలా ఉంటూ ఉంటాయి ఇబ్బందులు. అంచేత మనకు అలాంటి ఇబ్బంది తీరిపోవాలి వెంటనే ఏమంటున్నా అడిగినా వాస దౌర్భాగ్యం తీరాలి, మంచి నగరం ఒకటి కావాలి. ఏది బాగుంటుంది అనగానే వెంటనే ఈయన అన్నట్ట శుక్రాచార్యుడు, అబ్బాయి అక్కడ ఇక్కడ మళ్ళీ కొత్త బిల్డింగ్ కట్టుకోవడం ఎందుకు, మనకు ఒక అద్భుతమైన నగరం ఉన్నదయ్యా రాక్షసులకి, శోణితపురం అనే ఒక నగరం, దానిని తారకాసురుడు అనే రాక్షసుడు పాలించేవాడు. పరమేశ్వర పుత్రుడు స్కందుడు ఆ శోణితపురంలో చాలా బిల్డింగులు తగలబెట్టేశాడు, అస్త్రాలతో దగ్ధం చేశాడు, తారకాసురుడిని చంపేశాడు. ఇప్పుడు ఆ నగరం అంతా పాడుబడిపోయింది, సగం సగం కూలిన భవనాలతో వాటితో ఉంది, విశాలమైన స్థలం, వాస్తు చాలా బాగుంటుంది దానికి, అదిగో అదైతే బాగుంటుంది. అయితే అక్కడికి వెళ్ళి ఆ నగరం బాగు చేసి అక్కడ నివాసం పెడదాం, బాగానే ఉంది కానీ భవనాలు అవి బాగు చేసేవాడు కావాలిగా, ఓ మంచి శిల్పి కావాలి. అటువంటి వాడు ఎవడై ఉంటాడు, చక్కగా పాడైపోయిన వాటిని పునరుద్ధరించేవాడు ఎవడు చెప్పండి గురుదేవా అన్నట్ట. అప్పుడు ఆయన చెప్పాడు, ఈ పని చెయ్యాలంటే ఇద్దరి ఇద్దరి వల్ల అవుతుంది, నిమిషాల్లో చెయ్యాలంటే. ఒక ఆయన దేవతలకు శిల్పి అయిన విశ్వకర్మ, రెండో వాడు రాక్షసులకు శిల్పి అయిన మయుడు. నిజానికి దేవశిల్పి విశ్వకర్మ కన్నా రాక్షశిల్పి మయుడి దగ్గర టెక్నికల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, వాడి దగ్గర శిల్పశాస్త్రంలో ఆరితేరినవాడు, బాగా మంచి నైపుణ్యం ఉన్నది. అయితే అతను ఉపయోగించుకోలేకపోతున్నాం మనం, అతన్ని పిలిపించు. అనగానే అథాహూయ మయం పండో దైత్యమం శాది శిల్పినం నియుక్తో భూపుత్రేణ నిజగాదార్థవద్వచగా. వెంటనే మయుణ్ణి శిల్పిని పిలిపించేశాడు. తలుచుకోవడమే పరుగు పరుగులు వచ్చేసాడు అక్కడ మయదానవుడు, మహామాయావి. అతని దగ్గర ఉన్నన్ని మహామాయలు ఈ సృష్టిలో ఇక ఏ రాక్షసుని దగ్గర ఉండవు, అందుకే మయదానవుడు అన్నారు వాడిని స్పెషల్గా. వాడు కల్పించిన సభ కూడా మయసభ అని పేరు రావడానికి కారణం అదే, భయంకరమైన మాయలు ఉన్నాయట వాడి దగ్గర. వాడు ఏదైనా ఒక మందిరం సృష్టిస్తే దానిలో ఒక్క లోపం కూడా ఎవడు పట్టుకోలేడు, విశ్వకర్మ వల్ల కూడా కాదు, అంత గొప్పవాడు. అటువంటి మయుడు తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏం చెయ్యాలి నన్ను, నన్ను ఏ కారణం చేత ఇక్కడికి పిలిపించారని అడిగాడు మయుడు. ఏం లేదు, మా గురువుగారు ఏం చెబితే అది చెయ్యి, ఆయనది, నేను కేవలం రాజుని, కానీ పౌరోహిత్యం చేసేవాడు గొప్పవాడైతే వాడి వల్లే కార్యక్రమం జరగాలి. మహానుభావుడు శుక్రాచార్యుడు మాకున్నాడు, తీసుకెళ్ళు, ఆయన చెప్పిన ప్రకారంగా నువ్వు నడుచుకో అని భృగుపుత్రుడైనటువంటి ఈ శుక్రుడికి అప్పగించాట. యత్రస్థిత్వాతు దైత్యేంద్రస్త్రైలోక్యం శాసితం పురా తత్కర్త్వా శోణితపురం కురుషత్వం యథాపురం. వెంటనే శుక్రాచార్యులు అన్నారు, నాయన మయశిల్పి ఓ దానవ, నువ్వు చాలా గొప్పవాడివి, సక్రమంగా రాక్షసులను అనుగ్రహించాలంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. ఇప్పుడు నేను నీకు మంచి పని చెబుతున్నా, ఎంతో పూర్వం శోణితపురం అనే పురాన్ని తారకాసురుడు అనేవాడు పాలించాడు. ఆ తారకాసురుడు పాలించినటువంటి శోణితపురాన్ని, అద్భుతమైనటువంటి పురాన్ని, వాస్తు శాస్త్రరీత్యా ఒప్పేటటువంటి దానిని కుమారస్వామి భస్మం చేశాడు. అక్కడ కూలిపోయిన భవనాన్ని సరిదిద్దు, చుట్టూత కోట కూడా మళ్ళీ నిర్మింపజేయి, మంచి శిల్పాలు ఉండాలి, ఉద్యానవనాలు రమ్యంగా ఉండాలి, తటాకాలు వృక్షాలు అన్నీ లేచిపోవాలి, ఎలా చేస్తావో అద్భుతమైన పురాన్ని దాన్ని యథాతథంగా తయారు చేయి, పూర్వం తారకాసురుడి కాలంలో ఎలా ఉందో అలా తయారు చేయి. తచ్చుత్వా వచనం శిల్పి సగత్వాతపురం మహత్ చక్రే మర పురప్రఖ్యం మనసైవేక్షణేనతు. ఆ మాట విన్నాడో లేదో, యత్తథాస్తు అన్నాడు మయదానవుడు. మహాత్మా, నువ్వు రాజు అయినటువంటి పండుడు చెప్పిన మాట నేను ఎప్పుడైనా కాదంటానా, ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఆ శిల్పి శోణితపురానికి వెళ్ళాడు. వెళ్ళి చూచాట ఆ పురాన్ని, చుట్టూతో ఉండే ప్రాకారం గోడ కొన్ని చోట్ల కూలిపోయి కొన్ని చోట్లేమో బీటలు వారి ఉన్నది, నల్లబడిపోయి ఉన్నది. ముందు ఆ చుట్టూతో ఉండేదాన్ని సరిచేసాట, లోపల గడుగు పెట్టాడు, వరస పెట్టి దక్షిణం నుంచి ఉత్తరానికి, పడమట నుంచి తూర్పుకి భవనాలన్నింటినీ బాగు చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో తారకాసురుడు నివసించే దివ్య భవనం బూడిదైపోయి ఉన్నది, కాబట్టి ఇప్పుడు ఈ పండుడి యొక్క చేతకాన్ని అనుసరించి అతనికి ఎన్ని ద్వారాలు ఉండాలి, ఎన్ని రకాల తలుపులు ఉండాలి, చాలామందికి తెలియదు కానీ వాస్తు శాస్త్రం అంటే అందరికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం చెబుతారు, ప్రతి ఇంటికి ఒకే రకమైనది ఉండదు, ప్రతి మనిషికి ఒక రకమైన శాస్త్రం ఉండదు అని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. మనిషిని బట్టి వాస్తు మారుతుంది, దేవాలయాలకు వేరుగా ఉంటుంది, ఇంటికి వేరుగా ఉంటుంది, ప్రదేశానికి వేరుగా ఉంటుంది, ఒక్కొక్క నగరానికి వేరుగా ఉంటుంది. ఇలాగా ఊరు, దేశము, కాలము, పరిస్థితి, వ్యక్తులు, స్థలాలు, వీటిని బట్టి మార్పులు ఉంటాయట. దేవాలయంలో, శివాలయంలో నైరుతి స్థానంలో నుయ్యి ఉంటే చాలా మంచిదని చెప్పారు. ఇంట్లో నైరుతిలో నీరు ఉండకూడదని దానికి, కానీ శివాలయంలో నైరుతి ప్రాంగణంలో కనుక నుయ్యి ఉంటే అద్భుతం అన్నారు. ఇలా తేడాలు ఉంటాయి. కాబట్టి ఏదో రెండు మూడు ముక్కలు చదివేసుకుని ఎవడో పుస్తకం రాయడం వాస్తుని, అతను వాస్తు సమ్రాట్టు, వాస్తు శిల్పి, వాస్తు జ్యోతిషం, అర్థాండ ఇలా బిరుదులు ఇచ్చి ఆ పుస్తకాలు పుచ్చుకుని చదివి మనం ఆ ప్రయోగాలు చేయొద్దు, ఉన్న ఇంట్లో సుఖంగా ఉండండి. భగవంతుని మాత్రం ప్రార్థన చేసుకోండి. ఇటు గోడ కొట్టి, ఆ గోడ పాలు కొట్టి, ఆ గోడ తీసి ఇది తీసి, కొంతమందికి జీవితాంతం అయితే ఈ ఒక ఆయన ఈ వాస్తు పేరు చెప్పి 15 లక్షలు గోడలు పాలు కొట్టాడు. గోడలు 15 లక్షలు ఖర్చు పెట్టాడు, కానీ 10 రూపాయలు ఎవరికి రూపాయి దానం చేయడు. ఇంటికి వచ్చినాడు కాఫీ చుక్కపోయాడు, 10 సార్లు వెళ్ళినా బాగొట్టేవాడు వెనక్కి తిరిగి రావడమే. ఇంతకు చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ రకమైనటువంటి వాటి పిచ్చల్లో పడటం కంటే అమ్మవారి యొక్క పాదాలు ఆశ్రయిస్తే సమస్త దోషాలు తొలగుతాయి. ఈయన కూడా ఆ సోనితపురంలో తారకాసురుడి యొక్క వాస్తుతో ఉన్న దాన్ని మార్చి ఇతనికి పరిగొచ్చేలా భండుడికి అద్భుతమైనటువంటి అంతఃపుర భవనాన్ని నిర్మించాట. అది ఎలా ఉన్నది అంటే, అమరపుర ప్రఖ్యం, అమరావతి దేవతల రాజధాని కంటే కూడా గొప్ప పేరు పొందిందట. అటువంటి దాన్ని తన మనస్సంకల్పంతో, కంటి చూపులతో నిమిషాల మాత్రంలో కట్టాడు దానవ శిల్పి. అప్పుడు అక్కడికి అతన్ని తీసుకొచ్చాట శుక్రాచార్యుడు. అథాభిషిక్త శుక్రేణ దైతేయైశ్చ మహాబలైః సుశుభే పరయా లక్ష్మ్యా తేజసాచ సమన్వితః. ఆ తర్వాత శుక్రాచార్యుడు మహారాక్షస వీరుల్ని వెంటబెట్టుకుని ఇతన్ని అక్కడికి తీసుకొచ్చి దివ్యమైన ముహూర్తం తానే పెట్టి ఆ ముహూర్తంలో అద్భుతమైనటువంటి సింహాసనం కూర్చుని మీద కూర్చోబెట్టి అభిషేకం చేశాడు. ఒకటా రెండా సింధు జలాలన్నీ పట్టుకొచ్చారు. సైంధవ జలం అంటే సముద్ర జలాలు పట్టుకొచ్చారు. అనేక రకాల నదుల జలాన్ని పట్టుకొచ్చారు. ఔషధ రసాలట అంటే లతలు బాగా అరగదీస్తే వచ్చే రసం అన్నమాట. తీగలను పిండుతారు, అందులోంచి వచ్చేది. తర్వాత 5 రకాల పాషాణాలు ఉంటాయట. ఈ పాషాణాల్లో గండకీ నదిలో వారు పుట్టుకొచ్చేటటువంటి మనం ఏమిటంటామంటే సాలగ్రామాలు మొదలైనటువంటి ఆ రాతిని కూడా అరగదీసి దాని మీద వచ్చే రథలతో కలిపిన జలంతో కూడా ఇతను అభిషేకం చేశారట. ఆ అభిషేకం ఎలా ఉందంటే, ఇంద్రుడికి కూడా స్వర్గాభిషేకం అంత బాగా జరగలేదేమో. అత్యాశ్చర్యకరంగా వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుని వైవాహిక సమయంలో జరిగినటువంటి అభిషేకం ఎలా ఉందో అలా ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవం ఎలా ఉన్నదో ఇతను అభిషేక వైభవం కూడా అంత బాగా జరిగిందట. అంత బాగా అక్కడ చేశారు. అతనికి అభిషేకం జరుగుతూ ఉంటే అప్పుడే అతను వారిచేత కూడా అర్థమైందట. ఎందుకంటే పరయా లక్ష్మియా, ఆయనకి ఊ కానుకలు వచ్చి పడిపోతూ ఉన్నాయటండి. ఏది ఓ పక్కన అభిషేకం జరుగుతూ ఉంటే ప్రజెంటేషన్లు ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కటి జాతకం వాడు ఏ ఫంక్షన్ చేసుకున్నా ప్రజెంటేషన్లు ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కడు చక్కగా ఫంక్షన్ చేసుకుంటాడు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ కాఫీ తగి పెడతారు, వాడికి రూపాయి ఎవరు. అలా కాకుండా ఈయనకి పరయా లక్ష్మి ఆ తేజసాచ సమన్విత విపరీతంగా కానుకలు చదివించారట. ఆయన మహా తేజస్శాలి అయ్యాడు ఆ సమయంలో. హిరణ్యాయతు యద్దత్తం కిరీటం బ్రహ్మణాపుర సజీవం అవినాశ్యంచ దైత్రేంద్రైరపి భూషితం. ఒకప్పుడు బ్రహ్మదేవుడు మోజుపడి తన యొక్క శక్తంతా వినియోగించి, బ్రహ్మశక్తి అంతా కూడా ఒక కిరీటాన్ని నిర్మించాట. ఆ కిరీటములో 30 కోట్ల చిన్ని చిన్ని కంటికి కనిపించినంత ముత్యాలట, చాలా చిన్నవట. అటువంటి విలువైన ముత్యాలను మాత్రం పొదిగాట. అద్భుతమైన కిరీటం అది. ఆ కిరీటము 80 కేజీల బరువు ఉంటుంది వాళ్ళ ప్రమాణం ప్రకారం అన్నమాట. అంత బరువు కలిగినటువంటిది, విశాలమైనటువంటిది, సూర్యుడి కాంతిలా వెలిగిపోతుందట. దాని మీద చంద్రుడి రేఖ కూడా ఉంటుందట. తన కోసం బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా ప్రాచీన కాలంలో తయారు చేసుకున్నట్ట. ఆ పాదమస్తకం నిజమైన బంగారంతో కట్టారట. అంతేగాని 3 అంతులు రాగి, 1 వంతు మాత్రం బంగారం వేసిన దొంగ బంగారపు కిరీటం కాదు, అది పూర్తిగా నిజమైన బంగారంతో తయారు చేయబడిందట. అటువంటి కిరీటము ఆయన తదనంతరం తారకాసురుడికి పరిపాలనకి ఇచ్చాడు. తారకుడు మరణించగానే తిరిగి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కిరీటాన్ని శుక్రాచార్యుడు వెళ్ళి అడిగి పుచ్చుకుని బ్రహ్మ దగ్గర తీసుకొచ్చాట. వెళ్ళి తీసుకొచ్చి ఆ దైత్యేంద్రుడి యొక్క శిరస్సు మీద పెట్టాడు. ఇదిగో ఈ నవరత్నోజ్వలమైన కాంతివంతమైన ఈ కిరీటాన్ని చూడవయ్యా, నమస్కారం చేసుకో, బ్రహ్మదేవుడి అనుగ్రహంతో సృష్టింపబడింది. ఈ దివ్య కిరీటం మీద శరీరం మీద ధరించినట్టయితే ఆ శిరస్సు అస్త్రాల చేత కాల్చబడదట. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కిరీటం ధరించు అనగానే అతను 2 చేతులు జోడించాడు.
అందరూ చూస్తూ ఉండగా కిరీటాన్ని శిరస్సు మీద పెట్టేట అతను. మహాకాంతివంతమైన కిరీటం ధరించి ఒక్కసారి వెలిగిపోయాడు ఆయన.
దథౌ భృగుసుతో సృష్టం భండో బాలార్క సన్నిభం.
భృగుసుతుడు నెత్తి మీద కిరీటం పెడితే అప్పుడు ఆయన ఎలా ఉన్నట్ట భండు? బాలార్క సన్నిభుట్ట. ఉదయిస్తున్న సూర్యుడు ఉన్నాడే, అటువంటి సూర్యుడిలో ఉన్నట్ట, చిన్న సూర్యుడిలాగా
మంచి ముఖంలో ఆ ఎర్రని తేజస్సు కొట్టవచ్చినట్టు ఉందన్నమాట. చామరే చంద్ర సంకాశే సజీవే బ్రహ్మ నిర్మితే న రోగే నచ దుఃఖాని సందదౌ యన్నివేషణాత్.
బ్రహ్మ నిర్మించినదే, సాక్షాత్తు బ్రహ్మ నిర్మించిందేట మరొక వస్తువు ఉన్నది, చామరము అంటారు.
ఛత్రము చామరములలో చామరం అంటే విసిరేటటువంటిది అనమాట. చమరీ మృగం యొక్క తోక ఇప్పుడు దేవుడికి లోపల గుళ్ళో ఉన్నది. చమరీ మృగం అని లేడి లాంటి మృగమే అది కూడా. ఆ తోక కుచ్చులు అందులో పెట్టి ముడుస్తాం, అది స్వామివారికి అలా విసిరితే చాలా ఇష్టం, భగవత్ సేవలో అదొక ప్రత్యేకత. ఆ చామరము మామూలుది కాదు, చంద్ర సంకాశి అన్నాడు, చంద్రుడితో సమానమైన వెలిగే తెల్లని ఆకారం. అంటే చామరాల్లో మళ్ళీ రంగులు ఉంటాయి, తెల్లనిది అన్నమాట ఇది, చంద్రకాంతితో వెలుగుతూ ఉంటుందట. సజీవంట పైగా అది, ఆ వెండుగులు మామూలుగా ఏవో చచ్చిపోయిన వాటి నుంచి తీసినట్టు ఉండవు, అవి కావాలంటే వాటి అందరూ కదలగలవు. సహజంగా తోక నుంచి కుచ్చు కత్తిరించాక అందులో ప్రాణం ఉండదుగా, కానీ ఇది మాత్రం అలా కాకుండా వియ్యి అంటే తనంతట తానే విసిరేటటువంటి లక్షణం కలిగిన జీవం కలిగినదట, బ్రహ్మచేత నిర్మింపబడిందట. దాంతో ఎవరికైనా విసిరితే నా రోగహ, వాడికి రోగం ఉండదన్నారు. భూలోకంలో దొరకలేదు కానీ గుళ్ళో పెట్టుంటే అందరూ విసురుకుంది ఒక్కసారి, ఎందుకంటే రోగం ఉండదు విసురుకున్న వాడికి. నా దుఃఖ అని అసలు వాడికి దుఃఖం ఉండదు జీవితంలో. అటువంటి దానిని సందదవు ఎన్నివేషణాత్, దేనిని విసురుకుంటే ఈ రోగాలు ఉండవు, అటువంటి ఆ దానిని బ్రహ్మదేవుడు ఆనందపడిచ్చాట. మొదట్లో అలాగే ఇస్తారు, వాళ్ళ లక్షణాలు బాగుంటాయి అనుకుని, తర్వాత వాళ్ళ బుద్ధి మారితే బాధపడతారు వాళ్ళే. మరి తస్యాతపత్రం ప్రదదౌ బ్రహ్మణైవ పురాకృతం యస్య ఛాయా నిషణ్ణాస్తు బాధ్యంతే నా అస్త్రకోటిభిహి.
అతనికి బ్రహ్మదేవుడు ఆతపత్రం అంటే గొడుగు ఇచ్చాడు. ఇవాళ గొడుగంటే మనం వర్షానికి వాడుతున్నాం, కానీ అసలు గొడుగుకి ఆతపత్రము అని పేరు. అంటే ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర, ఎండ నుంచి రక్షిస్తుంది కనుక గొడుగు అని పేరు దానికి. కేవలం ప్రాచీన కాలంలో ఎండ పడకుండా మాత్రమే గొడుగు వేసుకునేవారు, అందువల్ల అది గొడుగు అని పిలువబడింది. క్రమేపి కాలం మారి వర్షానికి కూడా వాడుతున్నాం మనం, రథానికి పైన కట్టేవారిలాగా, అంటే ఎండ పొడబడకుండా పైన అన్నమాట. అటువంటి ఆతపత్రాన్ని ఒకదాన్ని, గొడుగులు ఒకదాని బ్రహ్మదేవుడు ఎప్పుడో సృష్టించాడు ఒకప్పుడు. ఆ దాన్ని ఎప్పుడిచ్చాట? శివుడు త్రిపురాసుల్ని సంహరించడానికి భూమండలమేమో రథం అయ్యిందట, సూర్యుడు చంద్రుడు చక్రాలయ్యారట, సారథి బ్రహ్మదేవుడు అయ్యాట, బాణం సాక్షాత్తు విష్ణుమూర్తి నారాయణాస్త్రంగా మారిపోయాట, మేరుపర్వతం విల్లు అయ్యిందిట, శివుడు ఆ రథంలో కూర్చున్నట్ట, ఈ విష్ణుమూర్తి అస్త్రాన్నేమో ఆ మేరు అనే విల్లుకి సంధించి త్రిపురాసుల్ని ముగ్గురికి ఒకే చోట లాగి వాళ్ళ భస్మం చేశాట. ఆ భస్మం చేసినప్పుడు శివుడికి యుద్ధానికి వెళ్లే ముందు ఒక అద్భుతమైన కిరీటాన్ని సృష్టించాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వర నీకు ఒక కిరీటం ఇవ్వాలని కోరికగా ఉందయ్యా, నా కోరిక కాదనకన్నట్ట, సరే ఇచ్చుకోన్నాడు ఆయన. ఇప్పుడు మనం ఉన్నాం స్వామివారి కిరీటాలు చేయించితే పుచ్చుకోవట్లా, అంతే, ఆయనకి మనం ఇచ్చేదే ఉంది, మన భక్తి కొద్దీ ఇస్తున్నాం పుచ్చుకుంటున్నాడు ఆయన. అంతే, పరమేశ్వరుడు పరమేశ్వర భక్తులు పుచ్చుకోవచ్చు. అంచేతను ఆయన ఆనాడు బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి కిరీటాన్ని ప్రేమగా ధరించాడు. ఆ కిరీటాన్ని తిరిగి బ్రహ్మదేవుడు అడిగి పుచ్చుకుని మరీ ఇక్కడికి పంపించాట. ఎవరికి? ఇతనికి. ఆ కిరీటం తర్వాత మరి మనం చెప్పుకున్నటువంటి ఇప్పుడు ఏమిటిది, ఇంకోటి గొడుగు ఆతపత్రం అని పిలువబడేటటువంటిది, దానిని కూడా శివుడి కోసం ప్రత్యేకంగా ఆ రథం మీద సృష్టించాట ఎండ పొడపడకుండా ఉండడానికి. అదే ఇప్పుడు మళ్ళీ పట్టుకొచ్చి ఇతనికి ఇచ్చాట ఆ గొడుగుని. అది ఎటువంటిది ఆతపత్రం? యస్య ఛాయా నిషణ్ణాస్తు బాధ్యంతే నా అస్త్రకోటిభిహి. దాని నీడలో కనుక ఉన్నట్టయితే, అంటే ఆ గొడుగు ఇలా ఉంటుంది రథానికి, దాని కింద ఉన్నట్టయితే వేలాది అస్త్రాలు, బ్రహ్మాస్త్రం కానీ ఇంకో అస్త్రం కానీ ఏ అస్త్రము బాధించదట వచ్చేవాడు. అసలు అక్కడ దాకా రావు అస్త్రాలు, అక్కడ దాకా వచ్చి ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోతాయి. అలా అస్త్రములను బాధించడానికి వీలు లేకుండా ఉండే గొప్ప గొడుగును కూడా ఇచ్చాట.
ధనుశ్చ విజయం నామ శంఖంచెరిపుగా తినం.
ఇంకా ఎన్నో ఈ మహాదేవతలందరూ కూడా వచ్చారు, గొప్ప గొప్ప దిక్పాలకులు లాంటి వాళ్ళు వచ్చి విజయము అని పేరు కలిగిన ధనుస్సు ఇచ్చారట వాడికి. తపశక్తితో సాధించాడు వాడు, శతరుద్రి అని జపించాడు. ఆ శతరుద్రియానికి భగవంతుడు మెచ్చుకుని ఇచ్చినవి ఇవన్నీ కూడా. విజయం అని పేరు కలిగినటువంటి ధనుస్సు ఇచ్చారట. రిపుఘాతినం అనే శంఖం ఇచ్చారు, అంటే ఈ శంఖం ఊత్తే శత్రువులు గుండెలు బేజారెత్తిపోయి కకావికలై పారిపోతారు, మళ్ళీ అక్కడ కనిపించరు తుపాకు గుండుకు కూడా. ఇంకా అన్యాన్యపి మహార్హాణి పోషణ అని ప్రదత్తవాన్, రకరకాల ఆభరణాలు ఇచ్చారు, రకరకాల ధరించడానికి వీలున్న వస్త్రాలు ఇచ్చారు. ఏవి ధరిస్తారో అవే ఇవ్వాలి, అర్హములైన వస్త్రాలు ఇచ్చారట. ఆయన ఏం కట్టుకుంటాడో అడిగి మరీ ఆ రకమైన వస్త్రాలు ఇచ్చారట. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎందుకు మరిగి రాకుండా పోకుండా, తస్య సింహాసనం ప్రాదాద అక్షయ్యం సూర్య సన్నిహం, ఇవన్నీ ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఆయన చివర కూర్చున్న సింహాసనం కూడా ఎటువంటిది అంటే, తస్య సింహాసనం ప్రాదాత్ అక్షయ్యం సూర్య సన్నిహం, సూర్యుడితో సమానంగా వెలిగేటటువంటి దివ్యమైన బంగారంతో తయారు చేయబడిన అక్షయమని పేరు కలిగిన సింహాసనం. అంటే ఆ సింహాసనం మీద కూర్చుంటే ఆయన యొక్క ఖజానాకి ఎప్పుడూ కొరత ఉండదు. ఆ ఆసనం మీద కూర్చుని ఖజానాలోంచి 1000 బంగారు నాణాలు వీళ్ళకి దానం ఇవ్వండి అన్నాడు అనుకోండి, ఆయన ఆ 1000 తీస్తే మళ్ళీ 1000 అందులో ఉంటాయట, కూడిపోతాయట. అది రహస్యం. అటువంటి ఆసనం వాడికి ఇచ్చారట. ఇంకా తత సింహాసనాశీన సర్వాభరణ భూషిత ప్రభూ వాతీవ తేజస్వి రత్నముత్తేజితం యథ. ఈ విధంగా దివ్య సింహాసనం, దివ్య ఆభరణాలు, దివ్య వస్త్రాలు, దివ్య ధనుస్సు, దివ్యమైన శంఖం, అన్ని దివ్యమైనవే. వీటితో ముత్యం కడిగితే ఎలా ఉంటుందో అలా పులుగడిగిన ముత్యంలా మెరిసిపోయాడు ఆయన. బభూవ్రత దైతేయాహతయాష్టౌతు మహాబలాక, అతనికి 8 రాక్షసులు వచ్చి సహాయంగా నిలబడ్డారు. ఆనాటి నుంచి అష్టదిక్పాలకులు అన్నారు వీళ్ళని కూడా రాక్షస లోకంలో. ఎవరెవరు వాళ్ళు? ఇంద్రశత్రుహు, అమిత్రఘ్న, విద్యున్మాలి, విభీషణ. మొదటివాడు ఇంద్రశత్రుహు, ఇంద్రుణ్ణి జయించినవాడు, ఇంద్రజిత్ అని పేరు కలిగినటువంటి వాడు. అంటే రావణపుత్రుడు ఇంద్రజిత్ కాదు, వీడు ఇంద్రశత్రుడు. వీడికి తూర్పు దిక్కును ఇచ్చారట, ఈ వేపు కాపలా బాధ్యత నీది అన్నారట. అమిత్రఘ్నహ అని వాడికి పేరు, శత్రువులు జయించేవాడు అని అర్థం దానికి కూడా. వాడిని ఆగ్నేయ భాగానికి అధిపతిగా పెట్టారట. విద్యున్మాలి అనేవాడిని దక్షిణ దిక్కుకు పెట్టారట, యమదిగ్భాగానికి. విభీషణుడు అని పేరు కలిగిన వాడిని నైరుతి దిక్కుకి అధిపతిని చేశారట ఆ నగరంలో. విభీషణుడు అంటే రావణుని తమ్ముడు కాదు, వీడి పేరు అనమాట. ఓసారి గణపురంలో మీటింగ్ జరుగుతూ ఉండగా సుబ్బారావు గారు ఒక్కసారి వేదిక మీదకి రావాలి అని పిలిచాం పొరపాటున. 100 వచ్చారు. ఎందుకనంటే అందరూ సుబ్బారావు అని పేరు, ఏ సుబ్బారావు చెప్పలేదు, అది వచ్చింది చెప్పాలన్నమాట. అంటే ఎందుకు చెబుతానంటే, పేర్లు ఒక పేరు ఎంతో మందికి ఉంటుంది, కొన్ని పేర్లు ఎక్కువ ఉంటాయి, విభీషణుడి పేరు తక్కువ మందికి ఉండొచ్చు, కానీ ఈ విభీషణుడు మరొకడు సుమా అని చెబుతున్నా. కాబట్టి ఈ విభీషణుడు అనేవాడికి నైరుతి దిక్కునిచ్చారు. రావణుని తమ్ముడు కాడు వీడు. ఉగ్రకర్మ ఉగ్రధన్వాచ విజయశ్రుతి పారగ, ఉగ్రకర్ముడు అనేవాడిని పశ్చిమం దిక్కుకి అధిపతిని చేశారట. ఉగ్రధనువుడు అనేవాడిని వాయవ్య దిగ్భాగానికి అధిపతిని చేశారట. ఆ తర్వాత విజయశ్రుతి అనేవాడిని ఉత్తరం దిక్కుకి అధిపతిని చేశారట. తర్వాత పారగుడు అని పేరు కలిగినటువంటి వాడిని ఈశాన్య దిక్కుకి అధిపతిని చేశారట. ఇలా 8 దిక్కుల్లోనూ 8 మహావీరుల్ని వాళ్ళు నిజంగా మరొక అష్టదిక్పాలకులు అన్నట్టుగా ఉన్నారట. అటువంటి వీరుల్ని పెట్టాడు. ఇంకా అతనికి శుక్రాచార్యుడు చచ్చిపోయిన త్రిపురాసురుడు యొక్క సంతానంలో మిగిలినటువంటి 4 కన్యకులు ఉన్నారు, వివాహం కాని వాళ్ళు. వాళ్ళకి పెళ్లి చేద్దాం అనుకుంటూ చచ్చిపెట్టేవాడు. అందుకని అతను కుమార్తెలు పెట్టుకొచ్చాడు. సుమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి తథ చతస్రో వనితాస్తస్య బభూవుః ప్రియదర్శనాః. సుమోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి, ఈ 4 వాళ్ళు. ఆ 4 తీసుకొచ్చి అతనికి ఇచ్చి వివాహం మహావైభవంగా చేశాట. మహాసౌందర్యవతులు అంటారు వాళ్ళు. రాక్షస వంశంలో పుట్టారు కదా, అని కోరలతో ముక్కులతో ఉండరట వాళ్ళు, మహాసౌందర్యశాలినులట. అటువంటి వాళ్ళని వివాహం చేసుకున్నాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి దేవతలందరూ కూడా, పోన్లే మహావీరుడు పుడితే పుట్టాడు, కొంచెం వీడు శివభక్తుల్లో ఉన్నాడు, వీడి వల్ల మనకే కష్టం రాదు అనుకున్నారు. ఆనందంగా కాలక్షేపం చేశారట. 1 కాలం ఈ అష్టదిక్పాలకులతోటి, అంటే అష్టదిక్పాలకులు అంటే రాక్షస లోకంలో అష్టదిక్పాలకులతోటి, భార్యలతోటి, గురువుగారితోటి ఆనందంగా కాలక్షేపం చేశాడు. గురువుగారు వచ్చిన వేళా విశేషం మంచిది, ప్రతిరోజు యజ్ఞాలు అవి చేయించేవట, ప్రత్యేకమైన దీక్షలు ఇచ్చేటండి, అనేక రకాలైనటువంటి అద్భుతమైన మంత్రశాస్త్రాలు ఆపోసిన పెట్టినవాడు ఆయన. ఎన్నో చేయించాడు ఇతని చేత. అమ్మవారి పూజలు చేయించాడు, పరమేశ్వర ఆచరణలు చేయించాడు, రుద్ర యాగం చేయించాడు, చండీ యాగం చేయించాడు, ఒకటేమిటి విపరీతమైన కార్యక్రమాలు చేయించాడు, మహాత్ములైనటువంటి బ్రాహ్మణులకు దానాలు చేయించాడు. శక్తి విపరీతంగా పెరిగిపోయింది భండాసురుడికి. అలా శక్తి పెరిగిన తర్వాత ఒక రోజు అతని దగ్గరికి ఉగ్రకర్ముడు, ఉగ్రధనుడు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు చేరారట. ఏది, ఈ దిక్పాలకులుగా 8 పెట్టాడే వాళ్ళల్లో వాళ్ళు. ఆ ఇద్దరు చేరి, మహాత్మా భండాసుర, నువ్వు మాకు చాలా కాలం తర్వాత దిక్కయ్యావు, ఇంతకాలం సరైన దిక్కు లేక మేము గిలగిలగలగలాడిపోదాం, ఈ మనల్ని దేవతలు ఎంత పీడించారో తెలుసా అన్నారట. అదేమిటి, దేవతలు మనల్ని పీడించడం ఏంటి, వరాలిచ్చేవాళ్ళు కదా అన్నాడు ఈయన. ఈయనకి తెలియదు అమాయకుడు అసలు దానికి రెచ్చగొట్టడం. అంచేత వచ్చి, పిచ్చివాడు మహారాజా, నువ్వేమీ తెలియదు నీకు, అయ్యో మనకి జరిగిన జాతికి జరిగిన అన్యాయం నీకు తెలియదు, అనాదిగా మన జాతిని అణగదొక్కేశారు కాళ్ళ కింద పెట్టి. అటువంటి వాళ్ళ మనం పగ తీర్చుకోవాలి. ఈ దేవతలకి నాయకుడు ఒక ఆయన ఉన్నాడు విష్ణువు అని, ఇంద్రుణ్ణి వాళ్ళని సహాయం చేశాడు. నీకు తెలియదు మీ మామగారు అయినటువంటి తారకాసురుని చాలా అన్యాయంగా దారుణంగా చంపేశారు. ఇంకా పూర్వం ఎందరినో చంపారు. ఒకప్పుడు సముద్ర మథనం చేస్తే దివ్యమైన వస్తువులు ఎన్నో వచ్చాయి. ఆ వస్తువులన్నీ ఇంద్రుడు స్వరత్వం చేసేసాడు, అమృతం లాగేశాడు అని పాత కథలన్నీ చెప్పి బాగా భండు హృదయంలో పగరేకొత్తేట. ఒక్కసారి భండు కాస్త భండాసురుడు అయిపోయాడు ఆ క్షణంలో. అంతవరకు భండాసురుడు గడువాడు, కేవలం భండహ, ఇప్పుడు వాడు భండాసురుడు అయ్యాట. అంటే ఎంత గొప్ప అండినా చేరి పక్కన పాడి చేస్తారు. ఈ సందర్భంగా బ్రహ్మాండ పురాణంలో ఏమంటున్నారంటే, వేదవ్యాసుల వారు, ఒక గ్రంథ రాజైనా పర్వాలేదు కానీ మంత్రులు మాత్రం హంసలు ఉండాలట. హంసలు మంత్రులుగా ఉంటే ఆ రాజైన గ్రంథ కూడా చక్కగా పాలిస్తాడు. కానీ హంస రాజైనా మంత్రులు గ్రంథలైతే హంస కూడా భయంకరంగా మాంసాహారం తింటూ లోకాన్ని పాడి చేస్తుందట. కాబట్టి ఏమన్నారంటే, రాజు గొప్పవాడు కాదు కావలసింది మనకి, మంత్రులు గొప్పవాళ్ళు అవ్వాలి, రాజును సరైన డైరెక్షన్లో నడిపేవాళ్ళు ఉండాలి. అలా కాకుండా రాజు గొప్పవాడు అయ్యాడు ఇక్కడ, కానీ మంత్రులు దుష్టులు అంచేత వాళ్ళందరూ చేరి కూడాను మంత్రంగం చెప్పేవాడు మంత్రి అన్నమాట. ఏదన్నమాట లక్షణాలు చెప్పేవాడు దుర్మార్గులై వాడిని రెచ్చగొట్టారు. పగ పెట్టుకున్నాడు దేవతల మీద. ఓహో సైన్యం అందరినీ పిలిపించండి అన్నాడు. శుక్రాచార్య, మీకు తెలుసు కదా అన్యాయం జరిగింది నిజమేనా? ఓ సందేహం లేకుండా నిస్సందిగ్ధంగా మన జాతికి అన్యాయం జరిగింది అన్నాడు. ఇంతవరకు ఆయన ఊరుకున్నాడు ఎందుకు వచ్చిందిలే అని. ఎప్పుడైతే విషయం బయటపడిందో నిజమే జరిగింది ఆయన. అంతెందుకు, మా తండ్రి భృగువు, మా తల్లి భృగుపత్ని అనే పేరుతో చాలా గొప్ప ప్రతిష్టాకరమైనటువంటి వంశంలో పుట్టింది తపస్శాలిని. నేను ఒకప్పుడు తపస్సుకు వెళ్ళాను పరమేశ్వరుడి కోసం, మృత సంజీవిని విద్యను సంపాదిద్దామని. అలా వెళ్ళినప్పుడు మా నాన్న కూడా యాగం నిమిత్తం ఎక్కడికో వెళ్ళాడు. ఇంట్లో కేవలం మా అమ్మ మాత్రమే ఉన్నది భృగుపత్ని. ఆ సమయంలో రాక్షసులకి దిక్కు లేకపోయింది. ఇంద్రుడు వచ్చి దేవతలతో పాటు రాక్షసులందరినీ చీల్చి వేస్తున్నాడు వరసపెట్టి. నరికేస్తూ ఉంటే శుక్రాచార్యుడు ఎక్కడానికి వెతుక్కుని వచ్చారు వాళ్ళు. నేను తపస్సులో ఉన్నాను సమాధిలో, పోని మా నాన్న భృగువు కాపాడతాడేమో అని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఆయన యజ్ఞంలో ఉన్నాడు, ఇక్కడ లేడు. అప్పుడు వాళ్ళు ఏమి దిక్కు లేక మా అమ్మ ఆయన భృగుపత్ని దగ్గరికి వెళ్ళారు. అమ్మ భృగుపత్ని మమ్మల్ని కాపాడు, మీ కొడుకు కాని భర్త కాని లేరు కాపాడటానికి, దేవతలు చంపేస్తున్నారని బతిమాలుకుంటే మా అమ్మ నా వెనకాతలు తక్కువండి శరీరం వెనక, వీళ్ళు వస్తే వీళ్ళ సంగతి చూస్తానన్నది. వెంటనే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. ఇంతలో ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి పడ్డారట. పడితే హుమ్ అన్నది ఆవిడ. కొన్ని వందల మంది దేవతలు ఆవిడ కడుపులోకి వెళ్ళిపోయారు. నిమిషాల్లో నోరు తెరిచి వాళ్ళని మింగేస్తుంటే ఇంద్రుడు భయపడి శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంటే ఆయన వచ్చి మర్యాదగా దేవతల వెనక్కి పగ సాధించేటటువంటి రాక్షసులు విడిచిపెట్టేయమన్నాడు. ఆవిడ విడవనన్నది, అంతేకాదు నోరు తెరిచి విష్ణువుని మింగేసింది. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి చక్రంతో ఆవిడ ఉదరంలో ఉండే మొత్తం ప్రేగులన్నీ నరికి ఆవిడ పొట్ట చీల్చుకు బయటకు వచ్చాడు. ఆనాడు విష్ణువునే మింగగలిగినంత గొప్పది మా అమ్మ. రాక్షస రక్షణం కోసం ఆయన మింగింది. కానీ శ్రీమన్నారాయణుడు స్త్రీ అని కూడా చూడకుండా ఆవిడ పొట్ట చీల్చి బయటకు వచ్చాడు. ఈ విధంగా దేవతలు విష్ణువు కలిపి దేవపక్షపాతులై రాక్షసులకు అన్యాయం చేశారు, మా అమ్మాయికి ద్రోహం చేశారు. వాళ్ళ మీద ఎప్పుడు పగ తీర్చుకుందామని కసితో ఉన్నాను నేను. ఎప్పటికీ నువ్వు దొరికావు గనక నా శక్తియుక్తులు నీకు ధారపోస్తా, వెళ్ళు దేవతల్ని చీల్చి. దేవతల్ని చీల్చిన తర్వాత ఆ వైకుంఠానికి కూడా పెడదాం. ఆ విష్ణువుని గారు అప్పడం నలిపినట్టు నువ్వు నలిపావా, నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఉన్నంత వరకు మనకి సరైన విజయం లభించదు అన్నట్ట. వెంటనే ఈయన కూడా ఆగ్రహం చెందాడు. అది నిజమే, నాకు తన చేతిలో పని అనుకున్నాడు పాపం. తనలాంటి వాళ్ళు అందరూ అప్పడాలు ఆయన చేతిలో నలిగిపోయారని తెలియదు. అందులో శ్రీ మహావిష్ణువు అంటే ఒకటి ఎరక్క, ఇంకేముందనుకున్నాడు ఈయన. పైగా 60,000 సంవత్సరాలు తనకు ఆయుర్దాయం ఉన్నది, రాజ్యం పాలించే శక్తి. బయలుదేరేసరికి స్వర్గలోకంలో వాళ్ళందరూ ఆ సమయంలో మంచి నాట్యాల్లో ఆనందపడిపోతారట. బ్రహ్మానందం బాయనహ అని పాడుకుంటూ, ఏంటి పిడుగుపాటు శబ్దాలు చూస్తే బండు అనేవాడు యుద్ధానికి వచ్చారని తెలిసిందట. ఇంద్రుడికి భయం కలిగింది, బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. బృహస్పతి, గురుదేవా గురుదేవా, వాడు భండాసురుడు వచ్చాడు దానికి, ఏం చెయ్యమంటావు అన్నట్ట. నాయన కాలం సరిగ్గా లేదు ఇప్పుడు, ఎందుకంటే తూర్పు దిక్కున ఉల్కాపాతాలు పడుతున్నాయి, పైనుంచి ఉల్కలు రాలుతున్నాయి. మన ఉచ్చేశ్వరం అనే గుర్రం కన్నీళ్లు గారుస్తుంది. గుర్రం కన్నీళ్లు గరచకూడదు ఇంట్లో, ఇప్పుడు అది ఏడుస్తుంది. అలా మోరబెట్టి ఆవు కూడా కామధేనువు కూడా పాలివ్వడం మాని దుఃఖం చెందుతూ ఉన్నది. అంతేనా, అమృత భాండం చుట్టూతా తగతగా వెలిగిపోయేటటువంటి అగ్ని చల్లబడిపోతున్నాడు. ఎటు చూచినా దుశ్శకునాలు. నాకు కూడా ఎడంకాలు ఎడంకన్ను ఎడమ చెయ్యి అదురుతున్నాయి. మగవాళ్ళకి ఎడమ, ఆడవాళ్ళకి కుడివైపు కనుక అదిరితే అపశకునాలు, మగవాళ్ళకి కుడివైపు ఆడవాళ్ళకి ఎడమవైపు కనుక అదిరినట్టయితే శుభం. ఎప్పుడు అంటే ఆరోగ్యవంతులకు. వాతకం పిత్తకం చేయవ చింతితం జానువర్జయ్యేత్తన్నారు మళ్ళీ శాస్త్రంలో. ఎవరికైనా వాత రోగం కానీ పైత్య రోగం కానీ ఉన్నట్టయితే అటువంటి వాళ్ళకి కాలు ముక్కు చెయ్యి అదిరితే పట్టించుకోదన్నారు. ఏం చేద్దంటే రోగం వల్ల అదిరేవి. కలియుగంలో అంతో ఎంతో వాత పైత్య రోగాలు లేని వాళ్ళు ఎవరు లేరు కనుక ఎక్కువ మంది పట్టించుకోవద్దు అన్నారు. అలాగే చింతితం జనువర్జయ్యేత్తు, మనం పగలు ఏదైతే ఆలోచిస్తామో అది రాత్రి కల్లోకి వస్తే దాన్ని కూడా పట్టించుకోవద్దు అన్నారు. కాబట్టి నాయన మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనకి ఈ రకమైన దుశ్శకునాలు ఉన్నాయి, ఇప్పుడు యుద్ధంలో విజయం పొందేటట్టుగా లేవు. ఇట్ ఈస్ హైలీ డిఫికల్ట్ టు గెట్ విజయం. కాబట్టి మహానుభావ ఎందుకు వచ్చింది, పలాయనం చెత్తగించడం మంచిదన్నారట. వెంటనే తమ్ అసేవంత కాలజ్ఞాహ దేవా సర్వే సవాసవాహ. ఇంద్రుడికి చాలా తెలివైనవాడు, వీలుంటే కాళ్ళకి దండం పెట్టగలుగుతాడు. అలాగే అవతల వాడి మీద విజయం సాధించగలిగితే వాడి తల మీద కాలు పెట్టగలుగుతాడు. అంచేత ఇప్పుడు విజయం పొందలేమని తెలిసింది కనుక సరైన రాజకీయవేత్త కనుక ఆయన ఏం చేశాట, కాలజ్ఞాహ అన్నాడు. పైగా కాలజ్ఞుడు కూడా, కాల పరిస్థితి కూడా తెలుసు. ఇప్పుడు యుద్ధానికి అడితే ఏం జరుగుతుందో తెలుసు. కాబట్టి తమ్ అసేవంత ఆయన్ని సేవించడానికి అంగీకరించాడు, పాదాల మీద పడ్డాడు. ఇంద్రుడు దేవతలందరినీ వెంట పెట్టుకెళ్ళాడు. మహాత్మ భండాసుర, రుద్రుడి యొక్క అనుగ్రహంతో జన్మించావు, గణపతి యొక్క చేతి స్పర్శ వల్ల నీ శరీరం వచ్చింది, శతరుద్రి అని చెప్పించి వరాలు పొందావు, బ్రహ్మ ఇచ్చిన కిరీటాదులు ధరించావు, దివ్య శంఖం, దివ్యమైన ఖడ్గం, దివ్యమైన ధనుస్సు, అన్నీ నీ దగ్గర దివ్యమే. అవి కాక శుక్రాచార్యుడి వల్ల ఎన్నో యజ్ఞాలు చేశావు, అనేక రకాలైనటువంటి దానాలు చేశావు. నీలాంటి వాడితో మేము యుద్ధానికి వెళ్ళడం అంటే తప్పు తప్పు. నువ్వు కావాలనుకుంటే ఈ స్వర్గం మొత్తం నువ్వే పాలించుకో, ఇచ్చేస్తాం, నీ దగ్గర మేము సేవ చేస్తాం, నువ్వు పెడితే తింటాం లేదంటే మానేస్తాం. ఏమంటావు? స్యందనాహ త్వరగాహ నాగాహ పాదాతాస్య సహస్రశః సంబభూవుర్మహాకాయ మగంతో జితకాశినః. ఓ మహాకాయ, అవిగో మా రథాలు, అవిగో మా ఏనుగులు, అవిగో మా సైన్యం, అదిగో సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాం, వేలాదులు లక్షలు నువ్వు ఉపయోగించుకో, మమ్మల్ని మాత్రం సామంతులుగా పెట్టుకో, నీ పాదసేవకులం, అనవసరంగా మనలో మనకు యుద్ధం ఏమిటయ్యా? మేము ఇది కావాలి మాకని నీతో యుద్ధానికి వస్తే యుద్ధం, కానీ కాళ్ళ మీద పడినప్పుడు నీతో పొత్తుకొచ్చినప్పుడు యుద్ధం ఏమున్నది? మా మాట వినమనగానే ఈయన బృహస్పతికి శుక్రుడికి చూసేట, ఏమంటావు అన్నట్టుగా శుక్రాచార్యుడు అన్నాడు, మహాభీభత్స యుద్ధం జరిగితే మన వాళ్ళు పోతారు కొందరు, తర్వాత జయాపజయాల కంటే కూడా వాడంతటి వాడు వచ్చి బతిమాలుతున్నప్పుడు రక్తపాతం లేకుండా ఐశ్వర్యం అంతా వస్తున్నప్పుడు యుద్ధానికి వెళ్ళడం దండుగా, మొత్తం లాగేసుకో, లాగేసుకుని నీకు సామంతరాజుగా వాడిని చేసుకో, సింహాసనం వాడికే ఇచ్చి నీవు చెప్పినట్టు కుక్కిన పిల్లలే పడి ఉండాలి, వాయుదేవుడు ఎక్కువ వెచ్చకూడదు వాడి ఇష్టం వచ్చినట్టుగా, చలికాలం కదా అని మంచులు అక్కురవడానికి వీల్లేదు, వేసవకాలంలో ఎక్కువ ఎండగాయడానికి వీల్లేదు సూర్యుడు, అందరూ కూడా మనం చెప్పినట్టు వినాలి, అలా వింటారో లేదో కనుక్కో అనగానే వింటాం వింటాం అన్నారట వాడు. వినకపోతే వింటాం అనకపోతే తంటాలు వస్తాయి కనుక. అలా అందరినీ చేత గుంజీలు దీయించాడు ఆయన, సమస్తమైన వాళ్ళు కూడా అతని చేత జయింపబడినట్టు అయిపోయారు ఆ విధంగా మాటల ద్వారా. బభూవురు దానవా సర్వే భృగుపుత్ర మతానుగాక, దానవులకు ఆనందం కలిగింది, భృగుపుత్రుడు ఏం చెబితే అలా నడుచుకోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి అంతా వాళ్ళకి పట్టింది బంగారం అవుతున్నది, కష్టపడక్కర్లేకుండా దేవతల్ని దాసుల్ని చేసుకోగలిగారు. అంచేత శుక్రాచార్యుడు చెప్పినట్టుగానే పండాసురుడు వాళ్ళందరినీ అనుయాయులుగా తీసుకుని విడిచిపెట్టి వాళ్ళ రాజ్యాన్ని చాలా కట్టుదిట్టాలు మాత్రం చేశాట. ఎంత కట్టుదిట్టం అంటే వాళ్ళు అన్నం తినాలంటే దగ్గర నుంచి, కదలాలంటే దగ్గర నుంచి, అంటే ఏ పని చేసినా సరే ఇతనికి నిత్యం తెలియాలి, కటిక బానిసత్వంలోకి మారింది, తెలియకుండానే బానిసలు అయిపోయారు వాళ్ళు. చాలా బాధాకరమైన స్వేచ్ఛాజీవులైనటువంటి దేవతలకి మొదటిసారిగా ఇలాగా ఇతరుడి యొక్క ఆజ్ఞకు లోబడి నడుచుకోవడం అనేది కష్టమనిపించింది అటు పాపం. కానీ తప్పలా, కాలోహి దురతిక్రమ, కాలాన్ని ఎవరూ దాటలేరు అనుకున్నాడంతే. అర్చయంతో మహాదేవం ఆస్థితాహ శివశాసనే, ఇక తిరిగి వచ్చేశాడు పండాసురుడు సోణితపురానికి. వచ్చి భృగుపుత్ర ఏం చేయమంటావు? ఏం లేదయ్యా, నీకు ఒకటే చెబుతున్నా, నా చెప్పిన వాటినంతకాలం ఈ సృష్టిలో నీకు చావు లేదు, ఏనాడైనా నన్ను ధిక్కరించి నువ్వు పాపమార్గంలో పెడితే మాత్రమే నువ్వు నాశనం అవుతావు, అది గుర్తుపెట్టుకో, ఎందుకంటే నిన్ను ఎలా బాగు చేయాలో అటువంటి మంత్రశాస్త్రం నా దగ్గర ఉన్నది, పరమేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠిస్తాను నేను, శివుణ్ణి, ఆ శివుణ్ణి నేను చెప్పినట్టుగా అర్చించు, ఆ శివుడి యొక్క శాసనం వల్ల నువ్వు జీవితంలో ఎప్పుడూ కష్టాలు పొందవు అనగానే ఆయన శుభముహూర్తం చూసుకుని బ్రహ్మాండమైనటువంటి వామదేవలింగము అని పేరు కలిగినటువంటి శివాలయాన్ని ప్రతిష్ఠించాడు. అక్కడ అర్చ ఎంతో మహాదేవం, ఆ దేవతని మహాదేవుణ్ణి పరమేశ్వరుని రోజు అర్చించడం మొదలెట్టాడు. తెల్లారి లేచి లేవడంతో 4 గంటల నుంచి 8 గంటల వరకు వరుసగా 4 గంటల కాలం సేపు శివార్చనకే కాలం వినియోగించాట. ఆ శివుడు ఇతన్ని తెలియకుండానే అనుగ్రహిస్తూ ఉన్నట్టు నిరంతరం. ఆ తర్వాత శివుడి యొక్క అనుగ్రహం వల్ల బభూవురు దానవాస్తత్ర పుత్ర పౌత్ర ధనాన్వితా, దానవులందరూ కూడా ఐశ్వర్యవంతులయ్యారు, పుత్రులతో పౌత్రులతో కాలక్షేపం చేశారు. గృహే గృహేసి యజ్ఞాస్త సంభూవు సమంతత. ఇంకా శుక్రాచార్యుడు అన్నట్ట, ఏమని, మనం దేవతల కంటే తక్కువ వాళ్ళం కాము, కానీ దేవతలకి మనకి ఒక తేడా ఉన్నది. మన వాళ్ళు ఎంతసేపు నరమాంస భక్షణ చేస్తూ అశుచిగా ఉండి పాడైపోతున్నారు, మన నగరంలో ఉండడానికి వీల్లేదు. ప్రతి వాడింట్లో కూడా గృహే గృహేసి యజ్ఞాశ్చ, ఇంటింటా యజ్ఞాలు జరగాలి. ప్రతి వాడు ప్రతిరోజు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమయంలో యజ్ఞం చెయ్యాలి. అంతేనా, ఇంట్లో వ్రతాలు అర్చనలు చెయ్యాలి. అలాగే శివ సహస్రనామాలు మారుమ్రోగాలి. ఎంత గొప్ప కట్టడి చేశాడు తోండివాడు. రుచో యజోమిషి సామాని మే మాంసం న్యాయకాదయక ప్రవర్తంతే స్మ దైత్యానాం పూయహ ప్రతి గృహం తదా. ఈనాటి నుంచి ప్రతి ఇంటిలో ఋగ్వేదం చదవాలి, కొంతమంది ఋగ్వేదం చదవాలి, కొంతమంది యజుంషి యజుర్వేదంలో మంత్రాలు చదవాలి, కొంతమంది సామాన్ని పఠించాలి, కొందరు మీమాంస శాస్త్రాన్ని పఠించాలి, కొంతమంది న్యాయశాస్త్రాలు చదవాలి, వ్యాకరణాలు కొందరు చదవాలి. అథర్వణ వేత్రం మాత్రం చెప్పలేదు అక్కడ ఆయన. అథర్వణ వేదం వీళ్ళకి చెప్పకూడదు, మూర్ఖులు వాళ్ళు. వాళ్ళ మీద వాళ్ళే అథర్వణ వేదం అంటే ఈ బాంబులు కూడా అందులో ఉన్నవే, అవి నేర్పితే ఎవడ మీద పక్కవాడి మీద వేస్తారు బాంబు పట్టుకెళ్ళి, ప్రమాదం. అంచేత కడపలో ఉండే వాళ్ళకు ఉండే ధైర్యం మనకు ఉండదు కనుక వాళ్ళెవరికి మాత్రం పొరపాటు కూడా అది ఇవ్వాల, మిగతావన్నీ ఇచ్చాట. భూయ ప్రతి గృహం తదా ప్రవర్తంతే స్మ, ప్రతి ఇంట్లో అనునిత్యం దొరుకుతున్నటువంటి ఈ కార్యక్రమాలు, ఇక వాళ్ళకి సంపదల్లోకి ఏమవుతాయి, గొప్పవాళ్ళు అయిపోయారు వాళ్ళు, ఇంత అద్భుతంగా జరిగాయి. ఒక్క రహస్యం ఏంటంటే రావణాసురుడి దగ్గర కూడా ఇవన్నీ ఉండేవి. అంటే వీడు రావణాసురుడి కంటే ప్రాచీనుడు నిజానికి, విచిత్రం అది. కానీ రావణాది సమస్త రూపాలు కూడా వీడు దాల్చగలిగేవాట. కథ ముందు ముందు చాలా చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతుంది మీకు చెబుతా. కానీ ఎక్కడో చోట పొరపాటు దొరుకుతున్నట్టండి ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఇతరులను చెప్పు కింద తేలు కింద అణచాలి అనే దృష్టి ఎప్పుడైతే ఉందో దేవతల్ని, వాళ్ళు ఎక్కడో చోట పొరపాటు చేస్తారు. రావణాసురుడు కూడా యజుర్వేదం వంటి చదివారు, హనుమంతుడు మనకి తెలుస్తున్న సుందరకాండలో. అన్నింట్లోనూ కూడా గృహే గృహేచ వేదాలు దొరుకుతున్నాయి. కానీ ఏమిటంటే అశుచి ఏర్పడిందటో చోట, అశుచి లేకపోవడంతో వాళ్ళు నాశనం అయిపోయారట. అలాగే ఎక్కడో చోట జరుగుతుందన్నమాట. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళందరూ చాలా నియమవంతులు, ఈ వేదాలు అవి పారాయణ చేసుకుంటున్నారు. యథా ఆశ్రమేషు ముఖ్యేషు మునీనాంచ ద్విజన్మనాం తథా యజ్ఞేషు దైత్యానాం బుభుదుర్ హవ్య భోజన. ఇక్కడ వీళ్ళటండి మంచి ఆశ్రమాలలో ముఖ్యులైన మునులు ఉంటారే, వశిష్ఠుడు మొదలైన వాళ్ళు, వాళ్ళ ఆశ్రమాలలో ఏ విధంగా దొరుకుతాయో తంతులు యజ్ఞాదులు అలా చేశారటండి వీళ్ళు. ఇక్కడ చెప్పాడు యథా ఆశ్రమేషు ముఖ్యేషు అన్నాడు, పైగా ముఖ్యమైన మునుల యొక్క ఆశ్రమాల్లో జరిగినటువంటి విధంగా యజ్ఞయాగాదులు చేస్తూ వచ్చారు. యజ్ఞములలో ఈ దైత్యులు కాకపోతే చేసిన పొరపాటు ఒక్కటి ఉన్నదట. దేవతల్ని పిలిచి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదం నమమ అనాలి, కానీ ఇంద్రుణ్ణి పిలవడం మానేశారు. తూర్పు దిక్కున ఇంద్రశత్రువు అనవాడిని, వాడిని పిలిచారు. అబ్బాయి యజ్ఞంలో ఈ భాగం నీదిరా అన్నారు, వాడికి ఇచ్చారు, వాడిని ఇంద్రుడిని చేసేశారు. అలాగే ఇంద్రుడి యొక్క స్థానంలోనే మిగతా దిక్పాలకుల్ని అలాగే పిలిచారు. బ్రహ్మబుధుడుగా వీడికి వీడే పిలుచుకున్నట్ట భండాసురుడు, తన తానే తానే పుచ్చుకున్నట్ట. అదే నిజంగా బ్రహ్మదేవుడి దేవతల్ని పిలుచుంటే వాడి జీవితంలో వాడికి పతనం ఉండేది కదట, నేనే బ్రహ్మను కూడా మొదలెట్టాడు క్రమేపీ గర్వం పెరిగి. కాబట్టి బ్రహ్మణే ఇదన్న మమ అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడి బదులు నేనే బ్రహ్మనుడు వచ్చి తీసి తాగేయడం మొదలెట్టాడు. ఒక ఆయన సామర్లకోట దగ్గర తగిలాడు నాకు, ఏమండి నేను రాసినటువంటి కాశీఖండం చదివారా అన్నాడు. కాశీఖండం చదివారు కానీ మీరు రాశారని మాత్రం తెలియదండి అన్న. నేను రాసిన కాశీఖండం చదివారా అంటాడు ఆయన. మరి కాశీఖండం చదివా కానీ మీరు రాశారని తెలీదు, శ్రీనాథుడు రాశాడు కదా అన్నాను. అదేంటండి మీకు తెలియదా, నేనే శ్రీనాథుడి అండి పూర్వజన్మలో అన్నాడు ఆయన. ఆయనకి ఎవరో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త చెప్పాట, నాడీ గ్రంథం వాడు, నువ్వు పూర్వజన్మలో ఎప్పుడు శ్రీనాథుడు అని వీడిని వదిలించుకోవడానికి చెప్పాట ఆయన. ఇక వీడు పట్టేసుకుని కనిపించిన వాళ్ళ నా హరవిలాసం చదివారా, నేను గౌడటిండి బట్టి కంచుడక్క పాల్గొట్టాను తెలుసా అన్న మొదలెట్టాడు. ఇక ఆయన కనిపిస్తే అందరూ జనాలు అటు అటో ఇటో పారిపోవడం మొదలెట్టారు. ప్రస్తుతం ఈయన కూడా ముదిరింది, నేనే బ్రహ్మని అని యజ్ఞంలో ఉండే పాయసం పుచ్చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏవం కృతవత అపి అస్య భండస్య జతకాసినః షష్టి వర్ష సహస్రాణి వ్యతీతాని క్షణార్థవత్. ఈ విధంగా భండాసురుడు ఏకఛత్రాధిపత్యంగా లోకాల మీద గొప్పపై ఆధిపత్యం వహించి యజ్ఞయాగాదుల్లో తానే ప్రధాన పురుషుడై యజ్ఞం చేస్తున్నప్పటికీ తానే యజ్ఞంలో పాత్రలు స్వీకరిస్తూ కాలక్షేపం చేశాడు. 60,000 సంవత్సరాలు వ్యతీత అని క్షణార్థవత్, అరక్షణం గడిచిపోయినట్టు గడిచిపోయేటండి, కాలం ఎంత 60,000 నిమిషాల్లో తొలిపోయిందట మహావేగంగా. మనం చూడండి, 40 రోజుల ప్రోగ్రాం లాస్ట్ ఇయర్ దేవీ భాగవతం నిమిషాల్లో అయిపోయిందా మనకి? అప్పుడే నల్లాళ్ళలో 19 రోజులు వచ్చామా? 18 పురాణాలు అయిపోతాయి. చూస్తూ ఉండగా మనం కూడా జెండా పేకపోరాదు. ఎంత కాలం. వర్ధమానమతో దైత్యం తపసా బలేన చ, తపస్సు వల్ల అయితేనే బలం అయితేనే ఇంకోటైతేనే అతనికి ఆ నానాటికి సంపదలు అవి పెరుగుతూ వచ్చాయి. ఐశ్వర్యం పెరిగింది, భుజబలం పెరిగింది, కామం పెరిగింది, క్రోధం పెరిగింది, అన్నీ పెరుగుతూ వచ్చాయి. అన్నీ ఒకదాని వెనకాడ ఒకరు పెరుగుతున్నాయి. డబ్బు పెరిగితే మిగతా లక్షణాలు కూడా పెరుగుతాయి. మహేశ్వర్యంతో పాటు కామక్రోధాదులు అహంకారాదులు కూడా విపరీతంగా పెరిగాయి. అక్కడ ఇంద్రుడి పని హీయమాన బలం చంద్రం సంప్రేక్ష కమలాపతి. ఇంద్రుడి యొక్క బలం మాత్రం నానాటికి తీసికెట్టు నాగం భట్లు అన్నట్టుగా ఉంది పాపం. ఇంద్రుడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు, క్రమేపీ ఇలా అయిపోయాడు. ఇలా ఇంద్రుడు చిక్కిపోవడం, భండాసురుడి బలం పెరగడం, సంప్రేక్ష కమలాపతి, కమలాపతి లక్ష్మీవల్లభుడు విష్ణుమూర్తి వారు చూశారట, వాసుదేవుడు చూశాడు, పాపం నన్ను ఆశ్రయించుకున్న ఇంద్రుడు 60,000 సంవత్సరాలు కటిక ఉపవాసాలు చేసినట్టు అయిపోయాడు. భోజనం అనేది యజ్ఞం చేస్తే కదా భోజనం, యజ్ఞాలు చేస్తున్నారు కానీ ఇంద్రుడిని పిలవడం లేదే. కాబట్టి ఇంద్రుడు స్కెలెటన్ అయిపోయాడు. దేవతలు మహాబాధను అనుభవిస్తున్నారు. కదిలితే శిక్షిస్తానంటున్నాడు పండు. వాడు ఏమంటే ఏమో అని చెప్పి వీడు భయపడుతూ వస్తున్నారు కదలలేక. ఇదంతా చూచాడు శ్రీమన్నారాయణుడు. పాపం దేవతలకి హీనస్థితి ఎలా తప్పుతుంది? ఇంత కనీ కష్టంగా వాళ్ళని బాధ పెడుతున్నాడు భండాసురుడు. కడిగి ఒక్క కడిమి కూడా వాటి ఇంత అన్న ముద్ద పెట్టలేదండి వాడు 60,000 ఏళ్లలో. దేవతలు కాబట్టి చావులేదు కాబట్టి బతికారు వాళ్ళు అంతే. అంచేత ఎలాగా అనుకుని ఆలోచించాడు ఆయన. వీడి యజ్ఞయాగాదుల్లో వీడి బలం అంతా ఉంది, వీడి యజ్ఞయాగాదులు మానాలి. మానాలి అంటే మానయ్యని చెప్తే మాండవాడు, ఎవడు చెప్పినా మాండవు. యజ్ఞయాగాదులు, ఈ శివార్చన ఇవన్నీ మానేయాలి. ఎలాగా ఆలోచించాడు ఆయన. మహానుభావుడు ఆయన తలుచుకుంటే తేలింది ఉంది. మనకి రామాయణంలో కూడా ఒక విషయం చెప్పాడు, సీత రానంత వరకు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా 4 పర్యాయాలు రుద్రార్చన చేశాడు. శతకోటిలింగాలకు పూజ చేయడం అనేది అబద్ధం, అది రామాయణంలో లేదు, అది ఉత్తుత్తి మాట, ఎవడో చెప్పిన మాట. కానీ 4 సముద్రాల వైపుకి ఎగురికెళ్ళి 4 పూట్ల కూడా 4 సముద్రాల పక్కన 4 శివలింగాలను ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసుకొచ్చేవాడు వాడు. మహావేగంగా వెళ్ళి వచ్చేసేవాడు ఘడియలో. అయితే సీతాదేవి ఏనాడైతే లంకలోకి అడుగు పెట్టిందో ఆనాటి నుంచి లేచి లేవగానే అమ్మవారిని సీతాదేవి మొహం తోట మొదలెట్టేటవాడు, పాచిమొఖంతో వెళ్ళిపోయేవాడు. అయినప్పటికీ తచ్చాక అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే వాడు శివార్చన చేయడం మానిన కనీసం లక్ష్మీదేవి మొహం చూశాడు కనుక. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, అలాగ సీత లాంటిది ఎవరినైనా ఇక్కడ సృష్టించినట్టయితే ఆయన మహానుభావుడు అన్నీ తెలుసున్నవాడు కనుక. అనేక యుగాలు గడిచే ఇంత పూర్వం అనేక కల్పాలు గడిచినవి కాబట్టి వీడిని ఎలా నాశనం చేయాలో తెలుసు. వీడిని స్త్రీ యొక్క వల్ల పడి ఇలా చేయాలి, ఒక మహామాయ వల్ల. అప్పుడు వీడికి తపస్సు గెపస్సు అన్ని వదిలిపెట్టేస్తాడు, ఇక అక్కడి నుంచి పడిపోతాడు బొట్లో అనుకుని ససర్జ సహజ కాంచిత్ మాయాం లోక విమోహిని. ఒక మాయనట, లోకములు ఎటువంటివైన అందులో బుట్టలు పడిపోతాయట. లోకములను బుట్టలో వేసే మహామాయ వైష్ణవ మాయ యోగమాయ, దానిని సృష్టించాడు ఒక మహామాయాస్వరూపిణిని. సృష్టించి ఆ మాయాదేవిని ఇలా అన్నట్ట, ఓ మాయాస్వరూపిణి నువ్వు ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించు, అక్కడికి వెళ్ళాలి నువ్వు. ఎక్కడికి? భండాసురుడి దగ్గరికి. నీతో చిన్న పని పడి ఉంది. తాము వాచ తతో మాయాం దేవదేవో జనార్దన తమిహి సర్వాణి భూతాన్ని మోహయంతి నిజ ఉదశ. ఆ జనార్దనుడు దేవదేవుడు ఆ మహామాయా స్వరూపిడితో ఇలా పలుకుతున్నాడు. ఏమని? ఓ మహామాయ, నువ్వు ఎటువంటి దానివి అంటే సమస్త ప్రాణులను నీ మాయలో పారవేయగలవు. ఎంతవాడు నీ మాయలోంచి గింజుకుని బయటికి రాలేడు. సాలెపురుగు యొక్క ఆ అల్లినటువంటి గూట్లోకి అడుగు పెడితే దోమ బయటికి రాలేదు. అలాగే నీ మాయలో పట్టేవాడు కూడా అందులో కొట్టుబెట్టాడవలసింది, బయటికి రాలేడు. నీ మహామాయతో నిజ తేజస్సుతో ఓజస్సుతో ఎంతవాడినైనా సరే ప్రశ్నుడు చేయగలవు. అటువంటి నీవు విచరస్వ యథాకామం తాం నజాస్యతి కాశ్చన. నీ మహామాయతో స్వేచ్ఛ ఎక్కడైనా తిరగలవు. అలా తిరిగే నీ మాయాస్వరూపాన్ని ఎవడెదుర్కోగలడు? నా నామస్మరణం చేసేవాడు తప్ప మరొకడెవడూ కూడా నీ మాయలోంచి బయటికి రాలేడు.
ఇప్పుడు నీతో పనిపడింది. త్వంతు శేఖరమితో గత్వ పండం దైతేయ నాయకం మోహయత్వాచరేణైవ విషయానుపభోక్షసే ఏవం లబ్ధ్వా వరం మాయా తం ప్రణం యజనార్దనం.
నువ్వు శీఘ్రంగా బయలుదేరు. పండాసురుడుని దైత్యనాయకుడు ఉన్నాడు, సోనితపురాన్ని పరిపాలిస్తున్నాడు పునర్నిర్మించుకొని. అక్కడికి వెళ్ళు. వాడిని ఎలాగో రకంగా నీ చూపులతోటి నాట్యాలతోటి వాక్కులతోటి కొట్లో వేసేసుకో. మోహపరచు, పరిచి వాణ్ణి విషయల లంపటంలో వారే. అంటే యజ్ఞయాగాదులు మానేయాలి, వాడు విషయలోలుడై విషయలంపటుడైపోవాలి. అనగానే ఆవిడ అన్నదట వెంటనే ఆయనకు నమస్కరించి, ఓ జనార్దన, ఒంటరిగా వెళ్ళకూడదు అని నాకు శాస్త్రం. ఇతరులను మాయపరిచి నా కడగంటి చూపులో వాడిని బుట్టలో వేసుకోవాలంటే నాకు కాస్త అసిస్టెన్స్ కావాలి. ఎవరు?
యయాచ అప్సరసో ముఖ్య సహాయార్థంతు కాశ్చన.
ఎవరో ఒకడిని అప్సరస స్త్రీలను కొత్తగా సృష్టించు. స్వర్గలోకంలో ఉండే అప్సరసులు కాదు వాళ్ళందరూ, వాడికి తెలుసు. కొత్త వాళ్ళని సృష్టించాలి. అనగానే నవ్వాడు ఆయన. ఇలా చీల్చేట కుడితోడ, అందులోంచి వరస పెట్టి పుట్టుకొచ్చారట 8 మంది అప్సరసలు. ఊరువులలోంచి పుట్టిన మొదట ఆవిడ్ని ఊర్వశి అన్నారు. ఊరువు అంటే తొడ, తొడలోంచి పుట్టింది కాబట్టి ఆవిడ ఊర్వశి అన్నారు. మహాసుందరీవతి విష్ణువు యొక్క మాయ వల్ల పుట్టింది. ఇంకా తయా సంప్రార్థితో భూయ ప్రేషయామాస్య కాశన తాభిహి విశ్వాసి ముఖ్యాభిహి సహిత సామృగేక్షణ. ఇంకా విశ్వాసి, కృతాచి, హరిణి మొదలైన వాళ్ళట. వీళ్ళు 8 మంది కూడా శ్రీ మహావిష్ణువు యొక్క తొడలోంచి పుట్టిన వాళ్ళు. వీళ్ళందరినీ ఇచ్చాడు ఆయన. వీళ్ళనే కాక మరి కొంతమంది ముఖ్య గణములను కూడా చేతులలోంచి ముక్కుల్లోంచి సృష్టించాడు. హుమ్మంటే చాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి సృష్టించగలడు ఆయన. అలా సృష్టించాడు. వెరసి వీళ్ళందరూ 12,000 మంది స్త్రీలు అయ్యారట. ఈ 8 మంది ముఖ్యమైన వాళ్లతో పాటుగా ఈ 12,000 మంది సైనిక స్త్రీలని వెంట పెట్టుకుని ఆవిడ బయలుదేరింది. ఎంత సౌందర్యవతి ఎంత, ఆవిడ మహారూపం ధరించింది ఒక అందగత్తెగా. ఆ రూపం చూస్తే చాలు, మెరుపు తీగలా ఉన్నది ఆవిడ. ప్రయయౌ మానసస్త్యాగ్యం తటం ఉజ్జల ఊరుగం ఎత్ర క్రీడతి దైత్యేంద్రో నిజనారీరన్వితగా. మెల్లిగా వీళ్ళందరినీ వెంట పెట్టుకుని మానస సరోవరం అనే చోటకి వెళ్ళిందట. ఎందుకంటే ఆ సమయంలో తన భార్యామణులతో జలక్రీడలాడటానికి బయలుదేరాడు భండాసురుడు. ఆయనకు 4 భార్యలని చెప్పుకున్నాగా. ఆ 4 భార్యలతోటి వెళ్ళాయన ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుంటూ ఆనందంగా మానస సరోవరంలో కైలాసపర్వతం దగ్గర ఉన్నది అక్కడ ఆడుకుంటున్నారట క్రీడలు. అక్కడికి వెళ్ళింది ఈవిడ. చెంపెంగలో ఉన్నది ముక్కు, కళ్ళు తామర రేకుల్లో ఉన్నాయి, కంఠం కోకిలస్వరమే. అక్కడికి వెళ్ళి ఉద్గమ్యం గాయంతి మధురస్వరం, మధురస్వరంతో పాట పాడుకుంటూ వెళ్ళిందట. అథాగతస్తు దైత్యేంద్రో బలిభిర్ మంత్రిభిర్ వృతగా శ్రుత్వాతు వీణా నినదం దదర్శచవరాంగనం తాం దృష్ట్వా చారు సర్వాంగీం విద్యుల్లేఖామివాపరాం మాయామయే మహాగర్తే పతితో మదనాభిదే. మహావీరుడైన ఈయన భార్యలతో జలక్రీడలాడి తర్వాత మంత్రుల్ని పిలిచి, ఇక్కడ ఎంతో వాతావరణం బాగుంది కదా, సరదాగా ఈ వనాల్లో తిరుగుదామా హిమవత్ పర్వత ప్రాంగణంలో అంటున్నాడు. ఎంతలో అతని చెవులకు గంధర్వ గానాన్ని మించిన గానం వినపడింది. స్త్రీలు నృత్యం చేస్తున్నటువంటి నూపురాల శబ్దం వినపడింది. ఓహోహో, ఎవరో స్త్రీముడు ఇక్కడికి వచ్చారు, నృత్యం చేస్తున్నారు కాబట్టి ఓ మంత్రులారా వెళ్ళి చూసిరండి అన్నట్టు. వాళ్ళు వెళ్ళి చూసొచ్చారు. చూసొచ్చి అసలు వాడు స్త్రీలా, ఇటువంటి అందగత్తులు ఉంటారని వినడమే కానీ చూడలేదయ్యా, ఎక్కడి నుంచి వచ్చారో, బహుశా అపూర్వ సృష్టి అయ్యి ఉండాలన్నారు. వాడు తెలుసు తెలియక అపూర్వ సృష్టి ఉన్నారు. నిజంగానే అది శ్రీమన్నారాయణుడు తొడలోంచి పుట్టారా 8 మంది కూడా, మిగతా వాళ్ళు ఆయన మాయ అంచేత అపూర్వ సృష్టి అని వాళ్ళు తెలియకుండానే అన్నారు. ఆ సౌందర్యవతులు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, ఆ గాజుల గలగలలు నూపుర స్వరాలు వింటే పులకించాం ఇక్కడికి వచ్చాం అన్నారట. వెంటనే ఈయన బయలుదేరాడు వాళ్ళని వెంట పెట్టుకుని. అక్కడ వీణానాదం చేస్తున్నటువంటి మాయా యోగమాయను చూచాట, మహామాయాస్వరూపిణిని. మరోపక్క నృత్యం చేస్తున్నటువంటి ఊర్వశి మొదలైన వాళ్ళని చూచాట. పాటలు, వీణాస్వరాలు, ఆ గానాలు, భజనాలు ఇవన్నీ చూచి ఆనందపడిపోయాడు. ఆ మహామాయ ఎలా ఉన్నదట, విద్యుల్లేఖామివాపరాం, విద్యుత్ తీగలాగా మెరుపు తీగలా ఉన్నదట ఆవిడ మాయాస్వరూపిణి. ఒక్కసారి ఆ మోహంలో పడిపోయాడు. ఏమన్నాడంటే ఇక్కడ వేదవ్యాసుడు, మహాగర్తే పతిత అగాధంలో పడిపోయిన వాడు గతి అయిపోయింది ఆ క్షణం నుంచి వాడు. మన్మథ ప్రవేశం అంటే మనస్సులో కామం పుట్టడం అంటే వాడు గుంటలో పతనమై పడిపోవడమే లెక్క అన్నారు. బురద గుంటలో పడిపోయినట్టు ఇక వాడి జీవితంలో కోలుకోలేనటువంటి మాయలో పడిపోయాడు. అథాస్య మంత్రిణో భూత్ హృదయే స్వరతాపిత, మంత్రులను వదిలిపెట్టేశాడు, భార్యను వదిలిపెట్టాడు. ఏమండి అని మంత్రులు పిలిస్తే వాడు చావు అన్నాడు. అంతే, ఆవిడ కొనచూపులో బుట్టలో పడిపోయాడు. ఆవిడతో పాటు తిరగడం మొదలుపెట్టాడు. అయితే ఆవిడ దగ్గరకు వచ్చినటువంటి ఇతన్ని అంత తేలిగ్గా రానిచ్చిందట. తేన దైతేయనాథేన చిరం సంప్రార్థిత సతి, నా ఓ సుందరీమణి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎవరు ఇంత అందంగా పాడుతున్నావు? ఈ స్త్రీలు ఎవరు? నేను పండుణ్ణి, లోకనాథుణ్ణి, ఇంద్రాదుల్ని జయించిన వాణ్ణి. వాళ్ళందరూ నా కనుచూపుల్లో మెలుగుతున్నారే వాళ్ళ. దయచేసి నాకు భార్య ఒక, నీకోసం నా నలుగురు భార్యల చేత సేవ చేయిస్తా, నా మంత్రుల చేత నీకు గొడుగు పట్టిస్తాను, ఇంతెందుకు నా ఐశ్వర్యం మాత్రం నీకు ఇస్తాను, దయచేసి నువ్వు మాత్రం నన్ను వరించాలి అంటే ఆవిడ పక్కన నవ్విందట. పిచ్చివాడా, నీలాంటి సామాన్యుడు వరించడానికి నేను రాలేదు. ఒకవేళ నువ్వు నన్ను వరించాలనుకుంటే నేను చెప్పినట్టు అలా నడుచుకోవాలి. నిజమే, నువ్వేం చెబితే నడుచుకుంటా, ప్రాణం పెడతా. నువ్వు అనాలి, నువ్వు నన్ను వరించాలే కానీ ఏమైనా చేస్తాను. అయితే రేపటి నుంచి శివాలయ దర్శనం మానేయాలి, నెంబర్ వన్ పాయింట్. ఓయ్, శివాలయాలు మూసేయండి అన్నాడు మంత్రులకి. తిరిగి మూసేశారు. ఆ రెండో పాయింట్ ఏమిటి? యజ్ఞయాగాదులు మేళ్ళలో దొరకకూడదు. ఓ, ఎక్కడెక్కడ రే, ఎవడ్ర వాడు యజ్ఞం చేస్తున్నాడు, ఆపేయండి. ఈవిడ చెబితే చాలు, అంతే, యజ్ఞాలు ఆపేశారు. తర్వాత బ్రాహ్మణోత్తములు మీ ఊళ్ళో ఉండడానికి వెళ్ళి తరివేయండి. ఓ, తరివేయండి రా, కనిపించిన పిలక్కడల్లా పిలకపుచ్చి ఈడ్చేయండి బయటికి. అంతే, ఈడ్చేశారు బ్రాహ్మణోత్తముల్ని. ఇంకా ఇంకేం చేయమంటావు? అసలు ఎక్కడ అగ్నిహోత్రాలు వెలకూడదు ఏ ఇంట్లో? ఆర్పేయండి అన్నట్టు, నీళ్లు పెట్టుకెళ్ళి ఊసరి ఆర్పేశారట. దాన ధర్మాలు ఉండకూడదు, దానాలన్నీ ఆపేశాడు. ఇలాగ ఒకటేమిటి, ఎన్ని రకాల చెయ్యాలో అన్ని ఆపేసింది. యజ్ఞ యాగాదులు వేదాధ్యయనాలు సమస్తం ఆగిపోయాయట. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి వాగ్దానాలు చేయించుకుని నేను చెప్పిన గీటు గీటనని వాడి చేత ఒట్టి వేయించుకున్నదట. ఇలా చేసి తైశ్చ సంప్రాప్తిత ఆస్తాశ్చ ప్రతి శుశ్రూరంజస, వాణ్ణి మొత్తం మీద తన కను చెప్పుల్లోకి లాక్కున్నది మహామాయ. ఆ మాయలో పడిపోయాడంతే ఒక్కసారి. ఆవిడ చెప్పినట్టల్లా వింటున్నట్ట. విని ఆవిడతో భోగలు అలసడైపోయాడు. ఒక రోజున ఉత్తరం దిక్కుగా 8 మంది ఋత్విక్కులు తెలియక ఋగ్వేదంలో ఉండేటటువంటి మండలాలు చదువుతున్నారట. వెంటనే ఈవిడ, అదిగో ఋగ్వేదం వినపడింది, నేను వదిలేసిపోతున్నానన్నది. వెంటనే ఆ 8 మంది ఋత్విక్కుల్ని పిలిచి నరికించేసేట వాడని. ఆ దోషంతో వాడిలో ఉండే బ్రహ్మ తేజస్సు తగ్గిపోయింది. మహాత్ములైనటువంటి వేద పండితుల్ని ఎప్పుడైతే తొలగించడం జరిగిందో, వాళ్ళ ఉద్యోగాలు పీకేశాడో, అప్పుడే వాడికి పతనావస్థ ప్రారంభమైంది. అందున వాళ్ళని చంపడంతో భ్రష్టుడైపోయాట. యాస్త్వలభ్యా మహాయజ్ఞై అశ్వమేధాదికైరపి తాలబ్ధ్వా మోహిని ముఖ్య నిర్వృత్తిం పరమాం యయుహు. మహాయజ్ఞములు వల్ల వచ్చిన ఐశ్వర్యం, తేజస్సు, అశ్వమేధాది యాగాలు చేయడం వల్ల వచ్చిన ఫలితం అవన్నీ నిమిషాల్లో వాడికి తొలగిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఏనాడైతే ఆ మోహినిని భార్యగా పొందాడో ప్రియురాలుగా, అప్పటి నుంచి పరమాం నివృత్తి అన్నాడు. పరమపద సోపానంలో కనమేపి దిగిపోవడం మొదలెట్టాడు. వైకుంఠపాళిలో పెద్ద పాము కరిచేస్తే ఎలా అయితే కిందకు వచ్చేస్తారో అలా అయిపోయింది వాడి పరిస్థితి. తెలియడంలో వాడికి అది విషస్మహ విషస్మరుస్తదా వేదాన్ తథా దేవముమాపతి. వేదాలన్నీ మర్చిపెట్టాడు. చదవకపోతే ఏమవుతాయి? చదవకుండా కొద్ది రోజులు పోతే చదివిన సబ్జెక్ట్ అంతా పోయింది వాడికి. అంతేనా, ఉమాపతి విషస్మహ దేవ విష్ణు పరమేశ్వరుని కూడా మర్చిపోయాట. విజహుస్తే తథా యజ్ఞక్రియాభావక, యజ్ఞం ఎలా చేయాలనే విషయమే మర్చిపోయాడు. శుక్రాచార్యుడు అనేవాడు ఉన్నాడనే విషయం మర్చిపోయాడు. శుభాస్పదమైన కర్మలన్నీ పోయాయట. ఈ విధంగా అయ్యో అవడంతో పాటు అవమానాహతశ్చాసీ తేషామపి పురోహిత. ఒక రోజున భృగు మహర్షి వచ్చి, ఏమయ్యా ఇదేమన్నా న్యాయంగా ఉందా? యజ్ఞాలు వద్దు అంటున్నావుట, యాగాలు అవి మానేయడమే కాక ఉత్తములైన పురోహితులు తెరివేశావు, మరి వేదాలు ఆగిపోయాయి, అన్ని కార్యక్రమాలు కుంటుపడ్డాయి, ఇలా చేయకూడదని నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను, నా మాట వినమన్నాను, ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు, నా మాట వినన్నట్ట. వాడిని కొప్పు పుచ్చుకుని జుట్టు పుచ్చుకి ఈడి చవతలు పారేశాడు. అంచేత అవమానాహత, అవమానంతో దెబ్బలు కూడా తినవలసి వచ్చిందట పురోహితునికి. అది మాయ అంటే ఎంత గొప్ప మాయ అండి. ఆహాహా, ఎటువంటి వాడు ఎంత కాలంలో ఎంత క్షణంలో ఎలా అయిపోయాడు? చావు దెబ్బలు తిని ఈడ్చవతలకి పారవేయబడినటువంటి పురోహితుడు భృగువు పుత్రుడు భార్గవుడు శుక్రాచార్యుడు భగ్గును మండిపోయాడు. కానీ వీడి పాపం చేతులారా భ్రష్టుడైపోతున్నాడు. ఇప్పుడు నేను కూడా శాపం పెడితే ఉన్న మాయలోనే ఎలాగో పడ్డాడు. ఎలాగో రేపం అప్పు వీడికి పతనం తప్పదు. కాస్త కాలం బతకనిద్దాం, శాపాలు ఎందుకు పెట్టడం, చచ్చేమని ఇంకా చంపడం ఎందుకు, గిలగిలగిలలాడిపోతున్నటువంటి పావుని నెత్తిమే తొక్కి చంపాలా ఇంకాను అనుకున్నాడు. జాలి పడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఊరవతల టెంపరీ టెంట్ వేసుకుని అందులో మగాం పెట్టాట్టి ఈ నగరం వదిలిపెట్టేసి ఆయన. ముహూర్తం ఇవ తేషాంతు యయౌ అద్దయుతం తథా. ఈ భండాసురుట్టండి ఒక్క క్షణకాలం ఆ మాయ కనపడకపోతే మాయావిని ముహూర్తం యుగమైపోయిందట. ఓ సుందరి సుందరి అని పలవరించేస్తున్నాడు. క్షణం బతకలేకపోతున్నట్ట, నీవు లేకపోతే క్షణం యుగమైపోయింది, నా జీవితం వ్యర్థమైపోతుంది అనుకున్నట్ట, అజ్ఞానంలో పడిపోయాట. ఈ విధంగా మొత్తంగా దేవతలు కనిపెట్టారు. భలే వీక్ పాయింట్ దొరికిందిరే వీడికి, ఎవరు పంపారో అనుకున్నారు. వాళ్ళకి తెలియదు విష్ణు పంపాడని. శ్రీమన్నారాయణుని మాయలో పడిపోవడంలో ఆశ్చర్యం ఉంది. కానీ వాళ్ళకి తెలియక ఇంద్రుడు అనుకున్నాడు, ఇది సరైన సమయం, ఇంతకాలం మనం వాడు చెప్పినట్టుగా గుప్పిట్లు ఇమిడిపోయి ఉన్నాం, బయటికి రాలేక. వాడు చూస్తాడేమో అనే ఉద్దేశ్యంతో మనం బాగుపడడానికి కావలసినటువంటి యజ్ఞం చేయలేకపోయాం. అమ్మవారిని ఇప్పుడు అర్చిద్దాం మనం. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మను అర్చించినా మనం ఏం చేస్తున్నామో పట్టించుకునే స్థితిలో లేడు వాడు, ఆ మాయ గొట్టలో పడిపోయాడు. ఇప్పుడు మనం జగన్మాతనే ఆరాధిద్దాం ఏమంటారన్నట్ట ఇంద్రుడు. అందరూ సంతోషించారు. వెంటనే పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళందరూ కలిసి నందనవనంలో ప్రవేశించారట. ప్రవేశించి ఒక దివ్యమైన యాగకుండాన్ని యజ్ఞ యొక్క కుండాన్ని ఏర్పాటు చేసుకున్నారట. అక్కడికి ఒక దివ్యమైన సింహాసనాన్ని కూడా ఏర్పాటు చేశారట. సర్వదేవైహి పరివృతం నారదో మునిరాయయౌ. ఆ సమయంలో వచ్చాడు. సరిగ్గా ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాడు మహాజ్ఞాని అయినటువంటి నారద మహర్షి వచ్చాడు. ఎందుకంటే చూడండి, ధ్రువుడు అడవిలోకి వెడుతున్నాడు, నారదుడు వచ్చాడు. నాయన, శ్రీ మహావిష్ణువు గురించి నువ్వు తపస్సు చేయడానికి వెడుతున్నావు, కానీ ఏం చెయ్యాలి, మంత్రం నేనిస్తానని మంత్రోపదేశం చేశాడు. వీళ్ళు కూడా అమ్మవారి యజ్ఞం చేయడానికి బయలుదేరుతున్నారు. ఎలా చేయాలో వీళ్ళకేం తెలుసు సరిగ్గా. ఆ చెప్పడానికి వచ్చాడు నారదుడు. నారదుడు వచ్చాడంటే ఎప్పుడు కూడా ఏదో మహాప్రయోజనం ఉంటుంది. ఆయన ఏమన్నాడు, నాయనలారా, ధర్మజ్ఞులు మీరు, పరాపర విధులే, కానీ కొన్ని విషయాలు తెలుసుకోలేరు మీరు. ఇప్పుడు ప్రస్తుతం మోహితుడై మాయామోహితుడై ఉన్నాడు భండు. ఆ మాయలోంచి వాడంతటా వాడు బయటికి రాలేడు, కానీ అది శాశ్వతం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. భృగు మహర్షి చాలా గొప్పవాడు, ఆయన పుత్రుడు శుక్రాచార్యుడు ఆ మాయలోంచి ఎలాగో రకంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి రేపో మాపో అతను మళ్ళీ తిరిగి మాయలోంచి బయటపడతాడు. తక్కువ టైం ఉన్నది మనకి. ఈ తక్కువ కాలంలో అమ్మవారిని ఎలా అర్చించాలి, ఎలా ఆవిడకి యజ్ఞం చెయ్యాలి, ఏ మంత్రములు అయితే శీఘ్రంగా క్షిప్రకాలంలో వస్తాయి, అనేక మంత్రాలు ఉన్నాయి, అన్ని మంత్రాలు కూడా వెంటనే పనిచేయవు, కొన్ని క్షిప్రంగా పనిచేస్తాయి. అమ్మవారి రామాల్లో ముగ్ధ క్షిప్రప్రసాదిని అని ఉన్నది. క్షిప్రప్రసాదిని అంటే వెంటనే అనుగ్రహించేది అని. అటువంటి దివ్యమైన నామములతో అమ్మవారిని ఆరాధించాలి. మీరు అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తేనే ఈ కష్టం నుంచి బయటపడతారు. వినా ఆరాధనతో దేవ్యాక పరాశక్తేస్తు వాసవా అశక్యోన్యేన్య తపస కల్పకోటి శరైరపి. దేవిని పరాశక్తిని జగదంబని ఆరాధించకుండా, అంబికని ఆరాధించకుండా, ఓ ఇంద్ర మీరు బయటికి రాలేరు. అశక్తులైనటువంటి మీరు అశక్తులవుతారు ఏ పని చేయడానికి అయినా సరే. కోటి కల్పములు గడిచిన అమ్మవారిని ఆరాధించకుండా వీడు చేయించలేరు. అంచేత నా మాట వినండి అని వాళ్ళని వెంట పెట్టుకున్నాడు. ఆరాధిత భగవతి సావ శ్రేయో విదాస్యతి. ఆరాధింపబడినటువంటి భగవతి మనకి దివ్య రూపం ధరించి ప్రత్యక్షమవుతుంది. అమ్మ ఎప్పుడూ ఉన్నదే, మన కోసం ఒక ప్రత్యేక రూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఆ రూపాన్ని ధరించి వచ్చిందా, ఆవిడ వల్ల మనం అందరం సుఖం పొందుతాం. ఆ జగన్మాత మనల్ని అనుగ్రహించాలి. ఏవం సంబోధితస్తేన శుక్రో దేవగణేశ్వర. శుక్రుడు దేవగణేశ్వరుడైనటువంటి ఆ ఇంద్రుడు నారదుని చేత ప్రేరేపింపబడ్డాడు. తమ్ మునిం పూజయామాస సర్వదేవై సమన్విత. ఆ మునిని పూజించాడు, దేవతలందరినీ కూడా పిలిచాడు. నారదుడి యొక్క పాదాలకు అర్చన చేసి, నారద నువ్వే పురోహితుడు మాకు పో అన్నారట. మాకేదో చెబుతానన్నావుగా, చెప్పడం కాదు, మేమేం చేయాలో మాకు తెలియదు. ఇప్పుడు బృహస్పతి కూడా చేసే స్థితిలో లేడు, నిన్నే పెర్మనెంట్గా పురోహితుడిగా పెట్టుకున్నావు ఇప్పుడు ఈ కార్యక్రమానికి. నీకేం కావాలో కోరుకో, మమ్మల్ని మాత్రం అనుగ్రహించు. నీ వల్ల తప్ప మేము ఈ గండం నుంచి బయటికి రాలేము. ఎందుచేతంటే మహాత్మా, శ్రీమన్నారాయణ నామంతో పరమ పవిత్రుడైన వాడివి, అమ్మవారి యొక్క శక్తిని గ్రహించగలిగిన వాడివి నువ్వు, ఒక్కడవే జ్ఞానప్రదాత్రుడివి. నీ అనుగ్రహంతో మేము కష్టాల నుంచి బయటకు రాగలుగుతాం. నువ్వు క్షిప్రకాలంలో అమ్మవారు ప్రత్యక్షం అయ్యేలాగా చెయ్యి. ముల్లోకాల్లోని నీకు ఎదురేదయ్యా అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే ఆయన అన్నట్ట, నాయనలారా మిమ్మల్ని ఇక్కడ కాదు యాగం చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి తీసుకెడుతున్నాను నాతో రమ్మని యాగానికి వాళ్ళని సన్నద్ధుల్ని చేశాడు. ఆ సన్నద్ధులు అయిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఏ విధంగా వెళ్ళారో ఆ నారదుడు యజ్ఞం చేయించడం, యజ్ఞగుండానికి చిదగ్గిరి కుండము అని పేరు. ఆ చిదగ్గిరి కుండంలోంచి ఎలా వచ్చిందో అమ్మవారు, ఆ చిదగ్గిరి అంటే మన శరీరంలో ఎలా ఉన్నదో మొదలైన వింతలు విశేషాలతో రేపు అడుగు పెడదాం. రేపు అమ్మవారి ఆవిర్భావం, ఆవిర్భావంతో పాటు ఆవిడకు స్పెషల్ స్తోత్రం చెప్పారు. అద్భుతమైన స్తోత్రం ఇది. ఆ స్తోత్ర పాఠము తర్వాత మదన కామేశ్వర ప్రాదుర్భావం, వీలుంటే లలితా కామేశ్వరుల యొక్క వివాహం కూడా బహుశా రేపే వస్తుందేమో తెలియదు, రావచ్చు. ఇటువంటి విచిత్ర ఘట్టాలతో, ఏనాడు ఎప్పుడు మనకి వినడానికి వీలు లేనటువంటి ఘట్టాలతో రేపటి రోజు అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహిం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.